ఆత్మవందనాలు. వేదికడాన్ని ఆచార్య స్వామి గారు మొదట ఆయన గురువు గారికి వందనం చేస్తారు. గోవిందుడు ఆయన గురువు పేరు గోవింద భగవత్పాదులు. ఆచార్య స్వామి గారి యొక్క గురువు పేరు గోవింద భగవత్పాదులు, ఆయన గురువు పేరు గౌడపాదులు. గౌడపాదుడికి అజాతవాదం అని అంటారు. అజాతవాదం అంటే ఏం లేదు, ఏం చెప్పలేదని. ఆత్మ చైతన్యంలో దేహం పుట్టింది, దేహం పెరిగింది, దేహం నశిస్తుంది. ఇదంతా కూడా మనస్సు యొక్క విలాసం, మనస్సు యొక్క కల్పితం తప్పించి ఏమీ లేదు. నీ సుఖము, నీ దుఃఖము, నీ పొంగులు ఇవన్నీ కూడా మనస్సు యొక్క విలాసం, మనస్సు యొక్క కల్పితం తప్పించి వాస్తవం కాదు. ఈ జీవితం కూడా అసత్యమైన జీవితం, స్వచ్ఛమైన జీవితం కాదు. అసలు సృష్టి లేదు, ఏమీ లేదు అని చెప్తారు. అందుకే రమణ మహర్షి గారిని కొంతమంది అడుగుతున్నారు, మీది గౌడపాదుల వాదన అజాతవాదన అంటే దేహం అనుకున్నప్పుడు కూడా దేహం కాదు. ఇదంతా మనస్సు యొక్క విలాసం. దేహము, ఈ జన్మలు, పునర్జన్మలు, రాబోయే జన్మలు అన్నీ కూడా మనస్సు యొక్క విలాసము. ఈ శరీరం మరణించిన తర్వాత కూడా కొత్త శరీరంలో పనిచేసేది కూడా నీ మనస్సే. అనాత్మల విషయాల మీద కనుక నీ మనస్సు ఉంటే, ఏ అనాత్మ విషయాల మీద నీ మనస్సు ఉందో అక్కడి నుంచి నీ మనస్సును ఉపసంహరించుకుంటేనే కానీ నీకు జ్ఞానం కలగదు. అనాత్మ విషయాల నుంచి మనస్సును అక్కడి నుంచి ఉపసంహరించాలంటే నీకు ఆత్మ నుండి ప్రేమ, భక్తి, విశ్వాసం ఉండాలి. ఏ వస్తువుని అయితే నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావో ఆ వస్తువు మీద నీకు ప్రేమ లేకుండా ఆ వస్తువు తెలియదు. ఆత్మ కాని విషయాల మీద మనకు ప్రేమ ఉంది, కానీ ఆత్మ మీద, చైతన్యం మీద, బ్రహ్మం మీద మనకు ప్రేమ లేదు. బ్రహ్మను ప్రేమించకుండా బ్రహ్మం తెలియబడదు. మన అనాత్మ విషయాల మీద మన ప్రేమ ఉంది, అనాత్మ విషయాల మీద మన భక్తి ఉంది. ఆత్మను తెలుసుకోవాలనుకుంటున్నాం, అలా తెలియబడదు. ఆత్మని ధ్యానం చేస్తే, ఆత్మని శ్రవణం చేస్తే ఆత్మ మీద ప్రేమ కలిగి ఉంటే ఆత్మ తెలియబడుతుంది. కానీ అనాత్మ మీద ప్రేమ కలిగి ఉంటే ఆత్మ తెలియబడాలంటే ఎలా తెలియబడుతుంది? మన శరీరం కూడా మన అహంకారం ఉంది, ఆత్మలు కాదు. ఎందుకంటే ఆత్మకు దేహం అక్కర్లేదు, లోకం అక్కర్లేదు. మనసుకు దేహం కావాలి, లోకం కావాలి, దేహంలో కావాలి, అన్నీ కావాలి. మనసుకు అన్నీ కావాలి, లోకంలో జరిగిన గొడవలు అన్నీ కావాలి. ఏ మొలుకుంటా రోడ్డు జీవితంతో మొలుకుంటూ ఉంటుంది మనస్సు. ఆత్మను ప్రేమిస్తుంటే మీకు ఆత్మానుభవం కలుగుతుంది. ఆత్మార్థం కలిగే మరుక్షణంతో ఆత్మానుభవం కలుగుతుంది. అనుభవం కలిగిన వెంటనే ఆనందం కూడా కలుగుతుంది. అవ్యయం, ఆభవ, పూర్ణ చిత్తు సుఖం అంటే మీకు ఆత్మసుఖం ఒకసారి కలిగిందనుకో అంటే విజయం కాదు, ఖర్చు అవుతుంది కదండి. ఎంత అనుభవించిన అది ఖర్చు అవుతుంది కదా, అది విజయం కాదు. ఆత్మసుఖం ఒకసారి మీకు ఆత్మసుఖం, ఆత్మానుభవం కనుక మీకు కలిగితే శాంతి, ఆత్మశాంతి కనుక మీ హృదయంలో అది స్ఫురిస్తే ఎంత అనుభవించడం అంటే కదా మీకు తరగదు, దానికి తరుగు లేదు. ఏం కాదు, ఆభావ స్వప్నం అంటే దేహానికి సంబంధించిన విషయాలకు సంబంధించిన, ఇంద్రియాలకు సంబంధించినటువంటి స్వప్నం కాదు. దేహం వస్తే ఇంద్రియాలు వస్తాయి, ఇంద్రియాలు వస్తే విషయాలు వస్తాయి, విషయాలను బట్టి దృశ్యాలు వస్తాయి. అంటే మీ మనస్సుని దృశ్యాల నుంచి ఉపసంహరించాలి ముందు. ఉపసంహరించేనే కానీ అది పరమాత్మ వైపు, ఆత్మ వైపుకు ప్రయాణం చేయదు. దృశ్య వారితం చిత్తం ఆత్మ, దృశ్యాన్ని మనస్సు ఏ దృశ్యాలంట పరిగెడుతుందో దృశ్యాల నుంచి ఉపసంహరిస్తున్నాయి కానీ అనాకారం చెడు, ఆత్మ ఏపీ చెడదు. ఆ తత్వం ఎక్కడుందంటే చిత్తం యొక్క మూలంలో ఉన్నది. తత్వం ఎక్కడో మీరు జ్వరం ఉందనుకుంటున్నావు, అది మాయ. మీ మనస్సు చేసే గాలిది, మీ మనస్సు దగ్గర చెడ్డం ఉంది. కానీ నిజం కానిదాన్ని నిజంగా చూపిస్తుంది, సత్యాన్ని అసత్యం కింద చూపిస్తుంది, అసత్యాన్ని సత్యం కింద చూపిస్తుంది. మంచిని చెడ్డకని చూపిస్తుంది, చెడ్డని మంచికని చూపిస్తుంది. మనసు దగ్గర దారిది అంటే ఏదైతే ఉందో అది లేనట్టుగా చూపిస్తుంది, లేనిగానే ఉన్నట్టుగా చూపిస్తుంది. ఇదంతా మనసు చేసే దారి. ఈ మయామూలంలోనే పరమేశ్వరుడు ఉన్నాడు. తత్వం నీకు అక్కడ తెలుస్తుంది. తత్వం నీకు తత్వం తెలుసా అంటారు. తత్వం అంటే అది నీవే, తత్వం అంటే అది త్వం అంటే నీవాడు తత్వం అంటాను. అది నీవే సంగతి నీకు తెలుసా అంటే బ్రహ్మానుభవం నీకు ఉందా లేదో చెప్పు. బ్రహ్మానుభవం ఉండాలి కదా నీకు. నిత్యక్షరం తీసి పశ్చిమగా ముక్కలు కరేపడ ముక్కలు పక్కన పెట్టినట్టు పక్కన పెట్టు. అసలు నీకు ఆ బ్రహ్మము అనుభవం ఉందా? బ్రహ్మానుసమ్మ బ్రహ్మము సంబంధించినటువంటి వస్తువు ఎరుకు నీకు ఉందా లేదా? తత్వం నీకు తెలుసు అంటే అర్థం ఏంటంటే అది నీవే, నువ్వేదైతే వెతుకుతున్నావో, దేన్ని అయితే పొందటానికి నువ్వు భూమి మీద పుట్టావో ఆ వస్తువు నేనే అయిన సంగతి నీకు తెలుసా? అది నీకు తెలియకపోతే నువ్వు ఎక్కడో నువ్వు ఎక్కడో ఉన్నావు అనుకుంటున్నావు, వస్తువు ఎక్కడో ఇంకా దూరంగా ఉందనుకుంటున్నావు. అది నీవైన సంగతి నీకు తెలుసా? ఆ తత్వం నీవైన సంగతి అది నీకు తెలుసా? యు ఆర్ దట్, అది నీవే. నువ్వు దేనికోసం అయితే తపస్సు చేస్తున్నావు, దేనికోసం అయితే సాధన చేస్తున్నావు, దేనికోసం అయితే నువ్వు వ్యాపారం చేస్తున్నావు, దేనికోసం అయితే గుడి చుట్టూరు తిరుగుతున్నావు, ఆ వస్తువు నీవే. ఆ వస్తువు నీవే. అవి ఆ వస్తువు కనుక నీకు తెలిస్తే అదే సుఖం. నీకు సుఖం ఏం కానీ సుఖం కలుగుతుంది. ఆభవ సుఖం పుట్టుక లేని సుఖం కలుగుతుంది. అంటే దేహానికి సంబంధించిన విషయాలు మనకు తెలుసు, కానీ దేహానికి సంబంధమైన విషయాలు మనకు తెలియదు. అంటే సుఖం అనేది ఇంద్రియాలకు సంబంధించిన సుఖాలు మనకు తెలుసు, కానీ అతీంద్రియ సుఖం మనకు తెలియదు. అంటే అతీంద్రియ సుఖం పుట్టని సుఖం ఏది పుట్టలేదు? ఆత్మ పుట్టలేదు. దానికి సంబంధించిన సుఖం నీకు తెలుస్తుంది. ఆత్మను తెలుసుకుంటే ఆ పుట్టని ఆత్మ యొక్క సుఖం నీకు తెలుస్తుంది. ఆ సుఖం ఏం కాదు, అవే సుఖం, అవే ఆభవ పూర్ణ సుఖం. అది ఎలా ఉంటుంది? విడిచి విడితిగా ఉండదు, సకం సకంగా ఉండదు, పూర్ణంగా ఉంటుంది, కంప్లీట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. అందుకని సకం సకం కాదు, కంప్లీట్ హ్యాపీనెస్, పర్ఫెక్ట్ హ్యాపీనెస్. ఆ సుఖం అదే విడిచి ఉండదు, కొరత ఉండదు ఆ సుఖంలో. అంటే ఆ సుఖం నీకు అనిపించినప్పుడు నీ శరీరం జారిపోయినా ఉన్నా ఒకటే. ఆ సుఖం నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు ఆత్మశాంతి, ఆత్మసుఖం, ఆత్మజ్ఞానం, ఆత్మానందం నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు నీకు శరీరం ఉన్నా లేకపోయినా నీకేం తెలియదు. నీకు భాగవతంలో ఏమో ధారణ చెప్పారంటే బాగా సారా తాగిన వాడికి ఒంటి మీద దుర్బలంగా తెలియదు. అలాగే ఎవరైతే ఆత్మసుఖాన్ని, ఆత్మశాంతిని, ఆత్మజ్ఞానాన్ని ఎవరైతే అనుభవిస్తున్నాడో వాడికి శరీరం ఉన్నా ఒకటి ఊడిపోయినట్టు, వాడి శరీరం పోవటం వాడికి వచ్చిన నష్టం లేదు, ఉండటం లాభం. బాహ్యమైన వ్యక్తులతో కానీ, బాహ్యమైన వస్తువులతో కానీ, బాహ్యమైన సంఘటనలతో కానీ సంబంధం లేకుండా స్వతంత్రమైన సుఖం, పూర్ణ సుఖం ఆయన నిర్ణయించే బుద్ధికి వస్తుంది. అది ఆ సుఖం నీకు అనుభవంలోకి వచ్చి నువ్వు దేవుడు వచ్చి ఎదురుకుండా కనిపించినా నీకు చూడాలనిపించదు. అటువంటి సుఖం అది, అది ఆత్మసుఖం, ఆత్మశాంతి. అది ఊహిస్తేనే వండదు. ఆ సుఖం అనుభవించిన వాడికి తెలుస్తుంది, కానీ అది ఊహి ఊహకు అందదు, నీ సంకల్పానికి అందదు. ఆ సుఖం ఇట్టిదని చెప్పడానికి జ్ఞాని కూడా చెప్పలేదు. చెప్పలేదు కాబట్టి దక్షిణామూర్తి కూడా మౌనంగా ఉన్నాడు. ఆత్మసుఖం ఎలా ఉంటుందంటే, ఆత్మశాంతి ఎలా ఉంటుందంటే, అది అనుభవైకవేద్యం. నీ మాటలకు అందదు, నీ మనస్సుకు అందదు, నీ సంకల్పానికి అందదు, కానీ నీ అనుభవానికి అందుతుంది. నీ దేహము నాదని చెప్పింది కూడా చైతన్యం చెబుతున్నాడు, ఆత్మ చెబుతున్నాడు. ఈ దేహము నాదని నీ మనస్సే చెప్తాను. దేహం మరణించినప్పుడు కూడా దుఃఖపడేది మనస్సు, దేహం మరణించాక కూడా ప్రయాణం చేసేది మనస్సు. మళ్ళీ ఆ కొత్త దేహానికి ఎంపిక ఎదుర్కొండేది తన మనస్సులోని విషయాన్ని, తన మనస్సులోని కోరికను నెరవేర్చుకోవడానికి దానికి దేహం ఇంకా దేహం కావాలి కాబట్టి కొత్త దేహం కోసం ఎంచుకున్న దేహంలో ప్రవేశిస్తుంది. ఇదంటే మనస్సే. అంటే రమణ మహర్షి గారు ఏమని చెప్పారంటే, మనస్సు అంటే అంతం ఉంది, రాబోయే జన్మలు ఉన్నాయి, పూర్వజన్మలు ఉన్నాయి, నువ్వున్నావు, నేనున్నాను, పూజ ఉంది, జపం ఉంది, దేవుడు ఉన్నాడు, అన్నీ ఉన్నాయి. మనస్సు ఉంటే మనసు కాకపోతే ఏం లేదు, జంట కూడా దాని విలాసం మనస్సు యొక్క కల్పించింది. మనస్సు విషయాన్ని కల్పిస్తుంది, మళ్ళీ విషయాలను కల పరిగెత్తుంది, కల్పించి మనస్సు విషయాలను కల పరిగెత్తేది కూడా మనస్సే. అంటే నీ మనస్సు అనగాలంటే నువ్వు ఎక్కడున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా అనుకూలం అంటే వినయంగా ఉంటే మనస్సు అనుగుతుంది. నీకు అనుకోలేకుండా వినయం లేకుండా ఉంటే మనసుకు జ్ఞాతి కూర్పు విజృంభిస్తుంది. దాన్ని ఆప్ చేయలేదు కంట్రోల్ అని. ఎక్కడున్నా పర్లేదు, మీరు పుట్టింటి కదా ఇబ్బంది లేదు, అత్తారింటి కదా ఇబ్బంది లేదు. కొంచెం అనుకూలంగా ఉంటే, వినయంగా ఉంటే, అవి నేను రాకుండా చూసుకుంటే మనస్సు అనుగుతుంది. అవి నేను వస్తే మనస్సు విజృంభిస్తుంది, అవి నేను రాకుండా వినయంగా ఉంటే మనస్సు అణిగిపోతుంది. అణిగి అడిగి 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 అది ఎక్కడి ఆత్మ చేత ఉపదేశిస్తుంది అక్కడికి వెళ్ళి అనుభూతి అంటే నీకు మీరు ఎక్కడున్నా అవినీతి రాకుండా చూసుకోవాలి, పౌరవత్వం రాకుండా చూసుకోవాలి, గర్వం రాకుండా చూసుకోవాలి. లోపలే మనం గర్వపడే విషయాలు ఏమి లేవు. ఇవాళ పచ్చదాన్ని ఇవాళ పచ్చదాన్ని రేపు వెళ్ళిపోవచ్చు. మనం గర్వపడే విషయం సృష్టిలో ఈ భూమి మీద ఏమీ లేదు. ఇంకా శిక్షణ అంటే ఏంటి? భక్తి యోగం, జ్ఞానయోగం, ధ్యానయోగం, కర్మయోగం, ఇవన్నీ యోగాలన్నీ ఏంటికంటే మనస్సును అణచడం కోసం, మనస్సును నిగ్రహించడం కోసం. అయితే ఇందులో ఒక రహస్యం ఉంది. మనస్సును సాటిస్ఫై చేస్తుంటే అది పెరుగుతూ ఉంటుంది, మనస్సును కంట్రోల్ చేస్తుంటే అది అనుభూతి ఉంటుంది. ఎవరిని విమర్శించాలని బుద్ధి పుట్టింది అనుకున్నా మనకి దానికి మనసు దొరకదు. అదేంటి దొరద? అది మనసును అది విమర్శిస్తాం అనుకుని మనసును ఎప్పుడు సాటిస్ఫై చేస్తాను అది జరుగుతూ ఉంటుంది. అది కంట్రోల్ చేస్తుంటే అది అనుభూతూ ఉంటుంది. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మామూలు నిప్పుడే కృష్ణాలు ఇస్తే నిత్యాధంగా పెరిగిపోతూ ఉంటుందో, మీ మనస్సును సాటిస్ఫై చేస్తుంటే అది పెరిగిపోతూ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేస్తుంటే అది అనుభూతూ ఉంటుంది. అనుభూతూ ఉంటుంది. అందరికీ మానవ దేహం వచ్చింది. ఈ మానవ దేహం రావటమే కష్టం. వచ్చిన తర్వాత దీన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి. మీరు అవసరమవుతుంది అంటే ఇంట్లో ఉన్నటువంటి రూపాయలు, ఇంట్లో ఉంటే బంగారాన్ని తీసుకెళ్లి పూలు పెట్టి కాఫీ కాసుకుంటే ఎలా ఉంటుందో, ఈ చిల్లర చిల్లర గొడవలకి ఈ మానవ దేహాన్ని ఉపయోగించడం కూడా అటువంటిదే. మీ ఇంట్లో బంగారం ఉందనుకోండి, లేకపోతే 500 రూపాయలు కలిపాలి, 1000 రూపాయలు కలిపాలని అవి తీసుకెళ్లి పొయ్యి పడేసి వాటితో కాఫీ కాసుకుంటే ఎలా ఉంటుందో, ఈ మానవ దేహాన్ని చెల్లె చెల్లె గొడవలకు ఉపయోగించుకోవడం కూడా అటువంటిది. ఎందుకని ఈ దేహం వచ్చిందని మానవ దేహం వచ్చింది అంటే నువ్వు ఆ ధర్మాన్ని ఎవరైనా ధర్మం ముందు తనంతటి తానుగా ప్రకాశిస్తోంది. గురువు చెప్పిన మాటలు శ్రద్ధగా విని ఆకలింప చేసుకుని అర్థం చేసుకుని ఆ వస్తువును అనుగ్రహించడానికి ప్రయత్నించి ఆ వస్తువును తెలుసుకోవడానికి ప్రయత్నించింది. అంటే మానవ దేహం వచ్చింది కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకో. అంటే మానవ దేహం వచ్చింది కాబట్టి నువ్వు శ్రవణం చేసే అవకాశం ఉంది నీకు. అంటే ఈ దేహాన్ని సద్వినియోగం చేసుకో, టైం వేస్ట్ చేసుకోవద్దు, ఎనర్జీ వేస్ట్ చేసుకోవద్దు. అంటే చిల్లర చిల్లర గొడవల మీద, అల్ప విషయాల మీద, స్వల్ప విషయాల మీద నీ శక్తిని అనవసరంగా వేస్ట్ చేసుకోవద్దు. నీ శక్తిని అనవసరంగా వేస్ట్ చేసుకోవద్దు. నాకు కల్పించిన విషయాలు అక్కడ రెండు ఉన్నాయి. ఒకటేంటి ధనం, రెండేంటి సెక్స్. అంటే ఈ రెండింటిని ఎవరైతే అతిక్రమించాడో వాడు మాయని అతిక్రమించి వాడు మనస్సు యొక్క మూలంలోకి చేరుకుంటాడు. జనరల్గా హ్యూమన్ మైండ్ ఎక్కువ ఆకర్షించింది ఏంటంటే రెండు, ఒకటి ధనం, రెండు సెక్స్. హ్యూమన్ మైండ్ ఎక్కువ ఆకర్షిస్తాయి. అంటే ఎప్పుడైతే రెండింటిని అతిక్రమించగలిగాడో వాడు తప్పనిసరిగా మనసు అంతర్ముఖమవుతూ దాని మూలంలోకి వెళ్ళిపోతున్నాడు. అంటే మీరు రెండు బలహీనమైన శక్తులు. ఈ రెండింటిని ఎవరైతే కంట్రోల్ చేయగలిగాడో వాడు దాని మూలంలో వాడు చేరుకోగలుగుతాడు. వేదంలో పరమేశ్వరుడు ఏ మాటలైతే చెప్పాడు, పరమేశ్వరుడు యొక్క రెండు యాదం ద్వారా మనకు ఇది అయింది. అంటే ఈశ్వరుడు చెప్పిన మాటలందు నీకు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి. కానీ ఇప్పుడు ఎవరు ఏ మాటలు చెప్పినా నువ్వు సొంతంగా ఆలోచించుకోవాలి. ఇది నిజమా, ఇది నిజం కాదా, సత్యమా, ఇది సత్యం కాదా. ఈ మార్గం మనకు శాంతిలోకి తీసుకెళ్తుందా, అశాంతిలోకి తీసుకెళ్తుందా అనేది వివేకం. మీద ఆ డిస్క్రిమినేషన్ మీ బ్రెయిన్కి అవసరం. ఆ వివేకాన్ని పిలిచేవాడే గురువు. నీకు ఆలోచన శక్తిని అణచేసేవాడు గురువు కాదు. నీ ఆలోచన అభివృద్ధిలోకి తీసుకొచ్చేవాడే ఆ గురువు. నీ ఆలోచన ఇంప్రూవ్ చేసేవాడే ఆ గురువు. బాగా జ్ఞాపకించుకోండి. భగవంతుడిని చింతించగా 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 జీవంతులకు చేస్తాడని స్వరూపాన్ని మనకిస్తాడు. ఆత్మ విడిచిపెట్టించి భగవంతుని విడిచిపెట్టేసి ఆత్మ కాని విషయాలను చింతిస్తుంటే మన పరస్లో పడిపోతాం. దీనికి పడిపోతాం, అడవిలో పడిపోతాం. అంటే నేను ఏది చింతిస్తున్నా ముఖ్యం. నీ దేహం కేశవరమైనా అరుణాచలమైన ముఖ్యం కాదు. నువ్వు ఏది చింతిస్తున్నావు, నీ మనస్సు ఎక్కడుందో మోక్షం. నీ దేహం ఎక్కడుందనేది ముఖ్యం కాదు, నీ మనస్సు ఎక్కడుందో ముఖ్యం. అంటే మానసిక ఆనందం, ఆ మెంటల్ కాంటాక్ట్ మనకు చాలా ముఖ్యం. ఈశ్వరుడితో ఏ సంబంధం ఉండాలి మనకి? మానసికమైన ఆనందం ఉండాలి. గురువుతో కూడా మానసికమైన అనుబంధం ఉండాలి. దేహం ఎక్కడన్నా ఉంటే ఈ శవం ఎక్కడైనా ఉంటే. అయితే నీకు ఎప్పుడైతే మానసిక అనుబంధం ఉందో, ఈ మనస్సులో అందరూ నదిలో సముద్రంలో కలిసినట్టు నీ మనసు ఎక్కడెక్కడ ఉంటుంది, ఆ బ్రహ్మంలోనే ఐక్యమవుతుంది. అంటే బ్రహ్మము నువ్వు చింతించగా చింతించగా ఏమవుతుందంటే బ్రహ్మం నీకు నీకు నేనుగా తానుగా వ్యక్తమవుతుంది. ఆ బ్రహ్మమే నేను సంగతి నీకు అనుభవంలోకి వస్తుంది. అది బ్రహ్మను చింతించగా చింతించగా. అంటే మనం ఏ విషయాలైతే చింతిస్తున్నామో ఆ విషయంలో అజాగ్రత్త పనికిరాని జాగ్రత్తగా ఉండాలి. ఇంకా అదే అయిపోతాం మనం. మీకు ఇది ఈ మానవ జన్మ రావటం, మానవ జన్మ వచ్చిన తర్వాత ఈ భక్తికి సంబంధించిన మనుషులు వినటం, మనస్సును నియమించుకోవాలి, ఈ మనస్సును నిగ్రహించుకోవాలి, ఈ మనస్సును అభిప్రాయ పెట్టుకోవాలి, మనస్సును అణచి ఉంచాలి అనేటువంటి సభ్యులు మీకు కలగటం, పెద్దలు చెప్పే మాటలు వినటం, పెద్దలు చెప్పే మాటలు వినటం, ఆ విన్న తర్వాత విషయాన్ని మనం ప్రాక్టీస్ చేయాలని ప్రయత్నం చేయటం, ఏదైతే మనం మంచి విషయాలు ఉన్నామో దాన్ని ప్రాక్టీస్ చేయాలని ప్రయత్నం చేయటం. ఎందుకంటే నీ పూర్వజన్మలో నువ్వు ఎంతకంత పుణ్యం చేస్తుంటే మంచి కర్మలు చేస్తుంటే ఇన్ని రకాలుగా ఇన్ని వైభవాలు నీకు పడతాయి కానీ లలిత పట్టవు అంటున్నాడు స్వాముల వారు. అంటే ఏమి వచ్చిన కారణం లోపలున్న వస్తువు మనం తెలియకోవడానికి మన స్వార్థ ఇదే కారణం. మన ఆలోచన అంటే దేహానికి పరిమితమై ఉంటుంది. అంచేత నీకు స్వార్థబుద్ధి, స్వార్థబుద్ధి వల్లే మనకు వస్తువు తెలియదు. కానీ స్వార్థబుద్ధి రాకపోతే వస్తువు వారికి వాడికి తెలుస్తుంది. నీ కోరికను అనుసరించి పని చేయకున్నావు, ఈశ్వరుడికి ఈశ్వరుడు సంతోషించే పని చేయదు. నీకు అర్థమవుతుందా? నీ కోరికను అనుసరించి నువ్వు పని చేస్తుంటే మనసు పెరిగిపోతుంది. అంటే ఈశ్వరుడికి సంతోషించే పని కనుక నువ్వు చేస్తుంటే నీ కోరికనే కాదని ఈశ్వరుడికి ప్రీతి కలిగించే పని శాస్త్రం చెప్పిన పని కనుక నువ్వు చేస్తుంటే మనసు అనిపిస్తుంది, జ్ఞానం ఉదయిస్తుంది. అజ్ఞానం నశిస్తుంది, జ్ఞానం ఉదయిస్తుంది. ఒక మాట జ్ఞాపకించుకోండి, నువ్వు చాలా మంచి పని చేసినామంటే ఎవరు సంతోషించకుండా ఇది అలా అనుకుంటుంది. సత్తు ఏదైనా మనం మంచి పని చేస్తే సత్పురుషులు సంతోషిస్తారు కానీ అందరూ సంతోషించరు. మన అందరూ సంతోషం సరే అందరూ మెచ్చుకోవాలనుకోవటం అజ్ఞానానికి మొదటి మెట్టింది. మనం ఏదైనా మంచి పని చేస్తే అందరూ సంతోషించాలో అందరూ మెచ్చుకోవాలనుకోవటం కేవలం అజ్ఞానం. అందరూ ఎప్పుడూ మెచ్చుకోరు ఇది లోకం. ఈ లోకంలో విశ్చితులు ఉంటాయి, మంచి వాళ్ళు చెడు వాళ్ళు కూడా. మంచి ఉంటుంది చెడు ఉంటుంది, లోకం యొక్క స్వరూపం అటువంటిది. అయితే మనం ఏదైనా మంచి పని చేస్తే సత్పురుషులు సంతోషిస్తారు కానీ ఇప్పుడు అందరూ సంతోషించరు. ప్రపంచంలో తిరిగి ఎక్కువ ఎవరంటే ఫుడ్ ఎవరంటే మానవ దేహం వచ్చిన తర్వాత వాడికి ఆరోగ్యం ఉంది, వాడికి అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి, వాడికి అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఇవన్నీ దగ్గరికి పెట్టుకుని, దేహాన్ని దగ్గర పెట్టుకుని, సదుపాయాలు దగ్గర పెట్టుకుని, భగవంతుడు ఇచ్చిన అవకాశాలను దగ్గర పెట్టుకుని, ఆరోగ్యం కూడా ఉండి, ఇవన్నీ ఉండి కూడా భగవద్గుణం పొందడానికి వాడు ప్రయత్నం చేయకపోతే వాడు మూర్ఖుడు, వాడు తెలివి తక్కువ వాడు అంటున్నారు. అన్ని అవకాశాలు ఉండి కూడా పరమేశ్వరుడు యొక్క అనుభవం పొందాలి, పరమేశ్వరుడు యొక్క ఆ స్థాయి మనం ఆ చైతన్య స్థాయిని అందుకోవాలనేటువంటి కాంక్ష లేకపోతే అది నీ తెలివి తక్కువతనం. వాడికంటే తెలివి తక్కువ ఎవరు లేదు. కొంతమంది బాహ్యంగా కొంతమంది ఏదో ఆడంబరమైన మాటలు చెప్పి ఆడంబరమైన జీవితం జీవిస్తున్నప్పటికీ వాడి ఊరికి మనకు ఎలా కనిపిస్తారు కానీ మూలంలో కూలిపోతా ఉంటారు. చాలామంది మనుషులు పైకి ఆడంబరంగా మాట్లాడతారు, ఆడంబరంగా చేస్తారు. అంటే వాళ్ళు ఏ పని చేసినా వాళ్ళకు గొప్పలు కావాలి. భగవంతుడు ప్రీచక్రులు ఏమీ చేయరు వాళ్ళు, ఈశ్వరార్పితంలో ఏమి చేయరు. ఏ పని చేస్తే వాళ్ళ అహంకారం సాటిస్ఫై అవుతుందో ఆ పని చేస్తారు కానీ ఈశ్వరుడు ప్రీతి కోసం ఎవరు చేయరు. నిజమవుతుందో ఆ ఈశ్వరుడు ప్రీచక్రులు ఇక చెయ్యాలనేటువంటి సంకల్పం నీకు కావాలి. కేవలం నీ అహంకారాన్ని సంతృప్తిపరచుకోవడం కోసం కాకుండా భగవంతుడు సంతోషించే పని కనుక నువ్వు కనుక చేయకపోతే వాడు తిరిగి చెక్కువాడు. మనం ఎవరైనా విమర్శిస్తున్నారనుకోండి, అనుకోండి మాట వేసుకుని ఏంటి వాళ్ళు అలా విమర్శిస్తున్నారు, వాళ్ళు అలా విమర్శిస్తున్నారు, వాళ్ళు అలా విమర్శించకపోతే దోమని వాళ్ళు అలా విమర్శిస్తున్నారు ఏంటని అనుకుంటాం. అనుకుంటాం కదా వాళ్ళు అలా విమర్శిస్తున్నారంటే ప్రహ్లాదులు ఇతరులు ఎవరైనా విమర్శిస్తుంటే వాళ్ళు మనల్ని విమర్శిస్తున్నారు, అది విమర్శించకూడదని కూడా అనుకోడు. ఆది ప్రహ్లాదు భక్తి మీ అత్తగారు ఎవరైనా మనం తిడుతున్నారనుకోండి, వాళ్ళు తట్టుకుంటే బాగుంది, మా అత్తగారు రోజు తిడుతున్నారనుకుంటారు. మీరు అర్థమవుతుంది? కానీ ప్రహ్లాదులు ఎలా తిట్టకూడదని కూడా అనుకోడు. అటు రెసిస్టెన్స్ ఉండదు నిజమైన భక్తుడి చేతిలో. ఎందుకంటే ఈ పుస్తకం నా చేతిలో ఎలా ఉందో భక్తుడు ఈశ్వరుడి చేతిలో ఎలా పనిమెట్టుకునే ఉంటాడు. నిజమైన భక్తుడికి రెసిస్టెన్స్ ఉండదు. ఈయన పట్ల వీళ్ళు అలా ఉండాలి, ఎలా ఉండాలి అని నిజమైన భక్తులు అనుకోడు. దీని గురించి తొక్కించారు ఎవరిని? ప్రహ్లాదు. వాళ్ళు ఇప్పుడు దీన్ని కూడా నన్ను ఎలా తొక్కిస్తున్నారు, నన్ను రక్షించినప్పుడు ప్రకటించలేదు వాడు ప్రహ్లాదు. మనకి చేయాలి చూస్తే అందిస్తామని లేకపోతే ఏమన్నా ప్రార్థిస్తూ ఉంటాం. ఇంకా ప్రహ్లాదంలో మనం నేర్చుకునేది ఏంటంటే ఈ భగవంతుడు ఏది ప్రసాదిస్తే అదే, భగవంతుడు ఏది ప్రసాదిస్తే అదే, రాణిదాన్ని వాంఛించలేదు, వచ్చేదాన్ని వద్దనేది లేదు. రెజిస్ట్రేషన్ ఇక్కడ ప్రహ్లాదంలో కనపడదు. అంటే దేవుని సంకల్పమే మన సంకల్పం, దేవుని ఇష్టమే మన ఇష్టం, అది ప్రహ్లాదుడి భక్తి. నాకు పురాణాలన్నీ చదువుతున్నాను, ఉపనిషత్తులు చదువుతున్నాను, అవి చదువుతున్నాను, ఇవి చదువుతున్నాను అనుకోవచ్చు. నేను అవన్నీ చదవచ్చు. మీరు దేవుడి దగ్గరికి వచ్చి పూజలు జపాలు యజ్ఞాలు చేయొచ్చు, గుడి కట్టించవచ్చు. మీరు అర్థమవుతుంది? ఓ గుడి కట్టించవచ్చు, దేవుడికి పూజలు చేయొచ్చు, జపాలు చేయొచ్చు, యజ్ఞాలు చేయొచ్చు, యాగాలు చేయొచ్చు. కఠోపనిషత్తులు ఇలా చెప్పారు, బోధారణ ఉపనిషత్తులు ఇలా చెప్పారు, ఇలాగని కూడా మాటలు చెప్పచ్చు. లేకపోతే మాటలు చెప్పచ్చు. ఆ ఉపనిషత్తులు కూడా మీరు మనం చదువుకోవచ్చు. అరుణాచలి వెళ్ళి, కాశీ వెళ్ళి, రామేశ్వరి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దేవతా విగ్రహాన్ని పూజించవచ్చు, పువ్వులు పెట్టి. మీరు నీకు డబ్బు ఉంది, చేతిలో డబ్బు ఉంది, రైలు తిరుగుతున్నాయి, కార్లు తిరుగుతున్నాయి, కార్లు తిరుగుతున్నాయి, రైలు తిరుగుతున్నాయి, మీ ఇంట్లో డబ్బు ఉంది అంటే టికెట్లు కొనుక్కుని కాశీ వెళ్ళి రామేశ్వరి వెళ్ళి అరుణాచలం వెళ్ళి అక్కడ దేవుడు చుట్టూరు తిరిగి దేవుడి విగ్రహాలకు అభిషేకాలు చేయించి అన్నీ చేయొచ్చు. ఉపనిషత్తులు చదువుకోవచ్చు, భోగారోగ్య ఉపనిషత్తు, కఠోపనిషత్తు అందరూ ఇలా ఉంది, ఈ పుస్తకంలో ఎలా ఉంది, ఆ పుస్తకం ఇలా ఉందా, ఈ చిన్న మాట కూడా మీరు చెప్పచ్చు. ఉపనిషత్తులు చదువుకోవచ్చు, తర్వాత గుళ్ళు చుట్టూరు తిరగచ్చు, మీకు అర్థమవుతుంది, ఈ శవాలన్నీ గుడి చుట్టూరు చుట్టుతండొచ్చు, పూజలు జపాలు చేయొచ్చు, ధ్యానాలు చేయొచ్చు, యజ్ఞాలు చేయొచ్చు, యాగాలు చేయొచ్చు, చేసినా చేయొచ్చు అని దగ్గర బ్రేషన్ దేశం నా ఫ్రెండ్స్ ఉన్న ఐడెంటిటీ విద్య ఆత్మం. కానీ నీకు ఇవన్నీ చేసేంత మాత్రం చేత నీకు మోక్షం లేదు, శాంతి లేదు, ఇవన్నీ చేయకూడదనే కాదు, వీటి వల్ల నీకు మోక్షం కాదు. అంటే మీ గుండె తెలగొద్దనే కాదు, గురుగుతో తిరగొద్దనే కాదు, కాశీ తెలగొద్దనే కాదు, మీ కాశీ ఎక్కడ వచ్చేసామో మీకు మోక్షం కోసం ఎగిరి చూడకండి, అదే జపం చేసి వచ్చామని మోక్షం కోసం ఎగిరి చూడకండి, అదే యజ్ఞం చేసి వచ్చేసాం మోక్షం కోసం ఎగిరి చూడకండి, అదే చెరువు తగ్గించి వచ్చామని మోక్షం కోసం ఎగిరి చూడకండి. అది చేస్తే చేయండి, మీకు ఇష్టమైతే మీరు చేయండి, ఇంట్లో మీకు మోక్షం రాదు. ఏది మీకు మీకు దేహంతో అనుభవం, దేహంతో తాదాత్మ్యం ఏదైనా అవుతుందో లోపం ఉంటుంది, ఆ సద్వస్తువుతో ఆ సత్య వస్తువుతో ఆ చావులేని వస్తువుతో తాదాత్మ్యం మీకు వస్తేనే కానీ మోక్షం లేదు, శాంతి లేదు, పునర్జన్మ లేని స్థితి మీకు దుఃఖం. ఇవన్నీ చెయ్యొద్దని చెబుతున్నాయి ఆచార్యులు గారు. జబ్బండి ఎక్కడ తిరిగి పోయి గుడి చుట్టూరు తిరగండి, అక్కడికి వెళ్ళి కాలక్షేపం చేసే పోయి గుడిలో కూర్చొని ఏదైనా ఆనందో చదువుకోండి, మీకు అభ్యంతరం లేదు. మీకు ఏదైనా మంచి పని చేయండి, ఒక చోట నీ తగ్గించండి, ఒక చోట చెరువు తగ్గించండి, మీకు ఏదైనా మంచి పని చేస్తే చేసుకోండి, ఎవరికైనా పెళ్ళి అవుతుంది, ఇప్పుడు మీకు ఏదైనా చేయాలంటే ఒక సూత్రం చేయించండి. ఇవన్నీ కాదంటే అక్కడ ఏదో చేత ఎవరు పెళ్లి చేసుకుంటున్నారో వాళ్ళకి సూత్రం చేయించండి, మోక్షం కోసం ఎదురు చూడకుండా అలాగే సూత్రాలు మోక్షం రాదంటున్నారు మీద. ఇప్పుడు ఏదో మంచి పనులు చేస్తే చేయండి, చేయొద్దంటే ఆచార్య గారు ఎవరికి చెవి తగ్గించాలని మాకు మోక్షం వచ్చేస్తున్నాయి, నీ తగ్గించాలి మోక్షం వచ్చేసినా గుడి తగ్గించాలి మోక్షం వచ్చేస్తుందంటే అలా ఇదే చూడుతుంది, ఆ కళలో ఇవి రాదు. కానీ మంచిదే మంచిదే మీరు చెయ్యండి, అంత మాత్రం కదా మీకు మోక్షం కాదు. మీకు ఏదైనా మంచి పనులు చేయాలంటే చెయ్యండి, యజ్ఞాన తపస్సులు చేయాలంటే చెయ్యండి. ఏ విధంగా జీవిస్తే, ఏ విధంగా నువ్వు మాట్లాడితే మీకు అహంకార వృత్తి నశిస్తుంది, ఆ రకంగా జీవించడం, ఆ రకంగా మాట్లాడటం అది తపస్సు. అంటే నీ లోపలికి వస్తుంది ఏది తెలుసుకోవడానికి ఏ గడ్డ వస్తుంది, నీ అహంభావం నీ గడ్డ వస్తుంది, ఏ గడ్డ వస్తుంది నీ అహంభావం. అంటే అహంభావాన్ని తొలగించుకోవడానికి ఏ పని చేసినా తపస్సు అన్నారు అమ్మ మహర్షి గారు. గుడి చుట్టూరు తిరగడమే కాదు, ఏ పని ఇంటికాడ కూర్చో, ఎక్కడ కూర్చో, సమాజంలో ఉండు, అడవిలో ఉండు, కాశీలో ఉండు, రామేశ్వరంలో ఉండు, నీ దాన్ని డిలే చేయాలి. ఏది నీ అహంభావం నువ్వు కాదనాలి, నీ అహంభావాన్ని కాదని అనగటానికి నువ్వు చేసే ప్రతి పని దానం చేయి, యజ్ఞం చేయి, ఏ పని చెయ్యి, అహంభావాన్ని తొలగించుకోవడానికి నువ్వు చేసే ప్రతి పని కూడా తపస్సు అన్నారమ్మ మనుషుల. కేవలం ఉపవాసం ఉండటం తపస్సు కాదు, మీరు ఎప్పుడు ఆరోగ్యం కోసం ఉపవాసాలు ఉండొచ్చు, ఏకాదశి చేయొచ్చు, అది కాదు తపస్సు. మీకు అవకాశం ఉంటే చేయొచ్చు, అది ఆరోగ్య శరీర శారీరక ఆరోగ్యానికి మానసిక ఆరోగ్యానికి మంచిది ఎప్పుడు ఉపవాసాలు చేస్తే, అది కాదు ఇక్కడ ఛాన్స్, అది కాదు మీ అహంకార వృత్తి అనగటానికి నువ్వు చేసే ప్రతి ప్రయత్నం కూడా మాట మా భావన అన్ని కూడా ప్రతి ప్రయత్నం కూడా తపస్సు. అహంకారాన్ని అలంకరించుకోవడం మనం మానవ్యం కూడా తపస్సే. యజ్ఞాలు చేయనండి, యాగాలు చేయనండి, మీ ఇంట్లో డబ్బాలు నెయ్యి ఎక్కువ ఇంటర్బొత్తుల్లో అది తీసుకొచ్చా నెయ్యి అంతా పోసి దేవతా పరిచర్ధం యజ్ఞాలు చేయండి, ఇవన్నీ మీరు చేయొచ్చు. బట్ దిరిజనలేషన్ విత్రిజేషన్ రన్స్ ఐడెంటిటీ విత్ ది ఆత్మన్. ఆ చావులైన సద్వస్తువుతో నీకు తాగాక్ష్యం పొందే వరకు నువ్వు కోటి జన్మలు ఇచ్చినా కేవలం యజ్ఞాల వల్ల, యాగాల వల్ల, దానాల వల్ల, ధర్మాల వల్ల నీకు మోక్షం రాదు. ఇవన్నీ చేయొద్దని నేను చెప్పడం లేదు, నీ మనస్సుతో నీ దేహంతో ఏ విధంగా నీకు తాదాత్మ్యం ఉందో అంత ప్రత్యక్షంగా, అంత డైరెక్ట్గా, అంత సరళంగా, అంత సుగుటిగా, ఆ వస్తువుతో నీ లోపల వస్తువుతో అంత డైరెక్ట్గా, అంటే అరిచేతులైన వస్తువు నాకు ఎంత స్పష్టంగా కనిపిస్తుంది, దూరంగా ఉన్న వస్తువు ఉండాలి, అరిచేతులైన వస్తువు నాకు ఎంత స్పష్టంగా కనిపిస్తుందో అంత స్పష్టంగా చావులేని వస్తువు నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు అప్పుడు నా నీకు మోక్షం. అంతేకాని అక్కడ గోడ కట్టించాను, ఇక్కడ చెరువు తగ్గించాను, ఈ మాటల వల్ల ఈ మాటలు మీకు ఏం మోక్షం రాదు. డైరెక్ట్ ఎక్స్పీరియన్స్, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అంటే వస్తువు అరిచేతుడైన వస్తువు నాకు ఎంత స్పష్టంగా కనిపిస్తుంది, అంత స్పష్టంగా నీకు ఆ వస్తువు అనుభవంలోకి వచ్చినప్పుడు నీకు మోక్షం వస్తుంది. కానీ మసక మసకగా రాదు, దూరంలోని మోసాల కనిపిస్తారు, మసక మసకగా కనిపిస్తారు, ఎవరండి ఎవరన్నంటే నేను దూరంగా ఉన్నవాడు, అలా మసక మసకగా కాదు. డైరెక్ట్ అరిచేతుడు ఉన్న వస్తువు ఎంత స్పష్టంగా కనిపిస్తుందో మనకి, అంత స్పష్టంగా వస్తువు నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు నీకు మోక్షం కలుగుతుంది, అప్పుడు నీకు శాంతి కలుగుతుంది. నీకు ఎనభై వస్తుంది, నీకు అనుభవంలోకి వస్తే నీకు మోక్షం కలుగుతుంది. కోటి జన్మల వరకు నీకు వస్తుండే అనుభవంలో రాదు, లెక్క చేసుకోకండి. అక్కడ మీద ఏం చేసేవాడు కూడా మించే మోక్షం ఇస్తున్నాం చేసేవాడు రాదు. అంటే బాహ్యంగా మీరు చేసిన పనుల వల్ల మీకు అది రాదు. బాహ్యంగా మీరు చేసిన పనుల వల్ల దానివల్ల పుణ్యం వస్తుంది, మంచి వస్తుంది, లోకంలో కొన్ని గౌరవం వస్తుంది నీకు. లేదా మరణానంతర జీవితంలో మీకు మంచి మంచి లోకాలు చూపిస్తారు, మంచి మంచి సినిమాలు కొత్త కొత్త సినిమాలు చూపిస్తారు. అంటే కొన్ని పుణ్యలోకాలు ఉంటాయి, కొన్ని హయ్యర్ లోకాలు ఉంటాయి, లోయర్ లోకాలు కాకుండా హయ్యర్ లోకాలు ఉంటాయి. మంచి మంచి వెలుగును చూపిస్తారు, మంచి మంచి కంకెను చూపిస్తారు, మంచి మంచి బొమ్మలను చూపిస్తారు మీ జీవుడికి. అంటే దేహం మరణించిన తర్వాత మీ కనుక పుణ్యబలం ఏంటో ఎక్కువ ఉంటే ఉత్తమ లోకాలు చూపిస్తారు, ఉత్తమ లోకాలన్నీ తిప్పుతారు మిమ్మల్ని. నువ్వు చూడండి, కొన్ని కొన్ని చాలా దేశాలు తీసుకుని మిమ్మల్ని కాశీ తీసుకెళ్ళి రామేశ్వరం తీసుకెళ్ళి టూరిస్టులు చూశారండి. అలాగే శరీరం చచ్చిపోయిన తర్వాత మీకు పుణ్యబలం కనుకుంటే మీ జీవుడికి ఉత్తమ లోకాలు చూపిస్తారు. పెడుతుంటే చీకటి లోకాలు, చీకటి లోకాల్లో చాలా మీ దేహ అక్కడ దేహం మీకు కల్పించి ఆ దేహంతో మిమ్మల్ని చాలా యాతనలు పెడతారు. ఏం పెడతారని చాలా యాతనలు పెడతారు. అక్కడ మీ దేహాన్ని ఇక్కడ కాల్ చేస్తారు. ఈ దేహాన్ని కాల్ చేసిన లోపల యాతనా శరీరం ఉంటుంది, మనసుకి యాతనాశ మన యాతన పెట్టి శరీరం కదా, మనసు యాతన పెడుతుంది మనకి యాతనా శరీరం పేరు కానీ అది ప్రయోజనం చేస్తుంది. శరీరం చచ్చిపోయింటే ఇంకో శరీరం ప్రయాణం చేస్తుంది, యాతనా శరీరం అంటారు. మన యాతనకు గురి చేసేది అదే. అంటే ఇప్పుడు నీ వేరే పరిస్థితికి తీసుకుపోతారు, తీసుకుపోతే ఇప్పుడు దానికి మీకు శరీరం కల్పించి దానికి ఆ యాతనా శరీరానికి ఒక శరీరం ఇస్తారు మీకు. మీకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మీ శరీరాన్ని మీరు నన్ను ఎవరైనా పోటీతో మీరు సంతోషించి ఎవరైనా మిమ్మల్ని ఏమని చేస్తా అంటే మీరు ఏమైనా దుఃఖపడుతున్నారు దేహంతో తాదాప్యం వల్ల. అక్కడ శరీరం ఇచ్చి ఆ శరీరంతో మీకు నరకానుభవాన్ని కలగజేస్తారు వేరు వర్షం. అంటే ఈ దేహం మీకు ఇవ్వడానికి అవకాశం లేదు, ఇక్కడ కాల్ చేస్తారు ఈ దేహాన్ని. అక్కడ కొత్త శరీరాన్ని మీకు కల్పిస్తారు. కలిపి ఏదో ఆ శరీరాన్ని నేను లేదని మీరు అనుకుంటారు. అలవాటు అలవాటు మనకు ఎలాగో ఉండకలేదు. అంటే దేహం ఆ యాతనా శరీరంతో అక్కడ దేహాన్ని కల్పించి ఆ దేహం ముందుగా భ్రాంతి కలగజేసి అక్కడ వేరు వరుసలో వేరు వరుసలో మీకు నరక యాతన గురి చేస్తారు. వస్తువు ఎక్కడ మీ హృదయంలో ఉంది, ఆ సద్వస్తు ఎక్కడ ఉంది, మీ హృదయంలో ఉంది. అది మీకు స్పష్టంగా మీ అనుభవంలోకి రాకపోతే మీరు కోటి జన్మలు ఎక్కితే మీకు మోక్షం కాదు. మీరు బాగా అర్థం చేసుకోండి, ఏదైనా పుణ్యం చేయొచ్చు అనుభవం చేస్తే పోతుంది. అది మనం కేశారంలో ఉన్నాం, కేశారంలో ఏదో కొన్ని డబ్బు సంపాదించుకున్నాం అనుకోండి, బీమాలు అడుగుతాం, ఏదో పెట్టి సిగరెట్లు పెట్టుకుంటుంటాం, పెట్టి ఏ వేసుకుంటాం, వెనకానే వెనకా ఏ తాగుతాం. మీకు అర్థమవుతుంది, వెనకా తాగుతాం, ఏ సినిమాలు చూస్తాం. మరి సినిమా చూసే గాడులు కూడా అమ్మొస్తాయి, గాడులు వీడియో తింటాం. ఈ జోడు డబ్బులు ఏం చెప్పుకుంటే ఈ తిరుగుతుంది అయిపోతుంది. మళ్ళీ ఆవు పుచ్చుకుని మొక్కలు కూడా మీకు కేశ్వరం తిరిగి రావద్దు. ఈ డబ్బు అయ్యే వరకు దేవాలయం రోడ్డు తిరగడానికి ఎలా బాగుంటే డబ్బు అయిన తర్వాత మళ్ళీ అక్కడికి సిద్ధమవుతారు, మళ్ళీ కేశ్వరం ఇంటికి సిద్ధమవుతారు. అలాగే మీరు పుణ్య ఏదైనా మంచి పనులు చేస్తే పుణ్యరకాలకు మన చేస్తారు, కొన్ని భోగాలు మీకు ఇస్తారు. తర్వాత మరి ఈ ప్రాణక్తి నిండి ఈ భూమి నిలిగి మీరు తిరిగి రావాల్సిందే ఇక్కడికి. అంటే ఒక మీ సాధన చేయడానికి ధర్మానుభవం పొందడం కోసం ఈ ప్లానెట్ ఈ భూమి ఉపయోగపడడం కానీ, మీరు చనిపోయిన తర్వాత ఇతర లోకాలు మీకు ఏదైనా పాలు లోకాలు ఉన్నాయి, మంచి లోకాలు ఉన్నాయి. మీరు ఏదైనా పాపం చేస్తే పాలు లోకాలు పంపుతారు, పుణ్యం చేస్తే మంచి లోకాలు పంపుతారు. కానీ ఆ లోకాలు పుణ్యలోకాలు కానీ పాప లోకాలు కానీ మీ సాధనకి పనికరవు. మీరు సాధన మటుకు ఈ భూమి మీద చేయాలి, ఈ భూమి మీద ఇక్కడ ఈ దేశంలో ఉండగానే మీరు ఆ వస్తువుని అనుభవం తెచ్చుకోవాలి. కానీ శరీరం మరణించిన తర్వాత ఆ పుణ్యలోకాల మీదకి ఆ వస్తువు మీకు అనుభవంలోకి రాదు. కొన్ని మంచి పని చేశారనుకోండి అనుకోండి, మీరు ఏదైనా మంచి పని చేస్తే అందరూ పొందుతారు మిమ్మల్ని. మీరు అర్థమవుతుంది, ఆ లోపల వస్తువుని తీసుకునే ప్రయత్నం మానేసి ఇంకా పొగట్లో వెళ్ళిపోతారు. ఇంకా మాయ మనం జయించే మాయ యొక్క మర్మం తెలిసిన వాడు పక్క తప్పుకుంటాడు, కానీ లేదా ప్రవాహంలో పుట్టుకోవడం దాన్ని ఎవరు రక్షించలేదు. ఆ మాయ యొక్క మర్మం ఎలా ఉంటుందో అది తెలిసిన వాడు అందులోంచి మాయలోంచి బయటకు వస్తాడు. కానీ అందులోంచి బయటకు మీకేమైనా ఒక మంచి పని చేశారు కూడా మీకు గౌరవం వస్తుంది. గౌరవం వస్తే అందరూ మిమ్మల్ని పొగుడుతారు, పొగుడితే ఆ భగవంతుల్లో పడిపోతారు. వస్తువు అసలు వస్తువుని తెలుసుకోవాలని ఆ గుణం కూడా మీకు పోతుంది, ఆ కాంక్ష కూడా మీకు. ఇప్పుడు కేశవరం ఎవరైనా పెద్ద గుడి కట్టించారనుకోండి, మంచిది, ఆ కట్టించారు సుబ్బరాజు గారు బాగా కట్టించారు, ఆ పెద్ద రామరాజు గారు బాగా కట్టించారని అనుకుంటూ ఉంటారు అనుకోండి, మనకి గౌరవం వచ్చింది, మనకి పేరు వచ్చింది, ఎదుర్కొంటాయి. ఆ వస్తువుని అన్వేషించడం మానేస్తారు. ఈ పెద్ద మాయ అంటే మనం గొప్ప ప్లేస్లు ఏం చేయలేదు అయ్యి నేను చెప్పి మనం చేసి మనం చేసి పైకిగా మనం చేయాలనుకుంటే ఏదో చేసి ఊరుకోవట్లేదు. ఎవరి వాళ్ళు మనల్ని మెచ్చుకుంటారని ఎప్పుడు ఏ పని చేయకుండా దానివల్ల తప్ప వస్తాయి తప్పనిసరి కలిగి. మీరు ఇరవై పేరుగా మీకు ఆ టైంకి ఏం చేయాలంటే చేసుకోండి. ఇక్కడ వారి దృష్టిలో మనం గొప్ప పొందాలి అంటే ఏంటి, దాని గురించి దానివల్ల మీకు అహంకారం పెరుగుతుంది. ఎవటవాళ్ళ గురించి మన గురించి గొప్పగా చెప్పుకోవాలందరూ అనుకోవటం వల్ల మీకు ఏం పెరుగుతుంది, జ్ఞానం పెరగదు, అజ్ఞానం పెరుగుతుంది. మీకు ఆచార్య గారు చెప్పేది ఏంటంటే, భాష లేని క్రియలు భాషిందా మీరు ఏదో చేయటం వల్ల అది ఆత్మ తెలియదు. భాషిందా మీరు ఏదో చేయటం వల్ల తెలియదు, కానీ మీరు లోపల చర్చ చేసి అన్వేషణ చేసి ఆ వస్తువుని తెలుసుకుని వివేకంతో వైరాగ్యంతో ప్రయత్నం చేసి ఆ వస్తువుని అంటే మీ మనస్సు ఒక ఆత్మ మీద తప్పించి, బ్రహ్మం మీద తప్పించి, చైతన్యం మీద తప్పించి, భగవంతుని మీద తప్పించి దేవుని మీద వాడకూడదు. ఏం మీద వాడినా మళ్ళీ వెనక్కి దాన్ని ఉపసంహరిస్తేనే కనుక వెనక్కి ఉపసంహరించి ఉపయోగిస్తే మళ్ళీ అనేక జన్మలెత్తి మీరు ఉపసంహరించాలి. మీరు కాని దాని మీద మీ మనసుని పెడితే అది వెనక్కి లాక్కోవాలి. ఏ జన్మలని తప్పదు, అది వెనక్కి లాక్కపోతే అది ఉరవై నిలబడదు. పానికిసారి అర్థం చేసుకోండి, ఆత్మ కానిదాన్ని మనం ప్రేమిస్తున్నాం అనుకోండి, అనుకోండి మాట వస్తుంది, ఆత్మ కానిదాన్ని అది మనం ప్రేమిస్తున్నాం అనుకోండి, ఏదో జన్మలో ఆ ప్రేమను మనం ఉపసంహరించుకోకపోతే ఆత్మీయంగా మనసు నిలబడదు, ఆత్మీయందు మనసు నిలబడదు. అంటే మనం లోకాన్ని ప్రేమిస్తున్నామంటే రూపాన్ని నామాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రేమించకూడదు. లోకాన్ని ప్రేమిస్తున్నామంటే రూపాన్ని నామాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రేమించకూడదు. లోపల వస్తువుని చూసి ప్రేమించవచ్చు, లోపల వస్తువుని చూసి ప్రేమించవచ్చు, కానీ రూప దృష్టితో నామ దృష్టితో మటుకి మనం చేయకూడదు. ఏదో ఒక ఆశించి చేయకూడదు, పని కూడా ఆశించి ఏదో వస్తుందని చేయకూడదు, ఏదో వస్తుందని చేయకూడదు. కానీ ఏదో మీరు అనుకుంటే రావచ్చు, కానీ మోక్షం మటుకు రాదంటారు ఆచార్య వారు చెప్పారు. ఏదైనా కోరికతో పని చేశారు, ఆ కోరిక మీకు నెరవేరొచ్చు. అది కొంతకాలం ఎంజాయ్ చేస్తారు, ఎంజాయ్ చేస్తే తోటది. ఒకవేళ మీరు బాగా ఏదో సంపాదించేసేటప్పుడు మాకు ఉండనుకోండి, మీకు బాగా సంపాదించారనుకోండి, రోజుకు మీరు అన్ని కాని భోగాలు మీకు ఉన్నాయనుకోండి, భోగాలు అనిపించడం దేహం ఉండాలి కదా, మీకు గద్దందని ఈ శరీరం ఏమైనా 20 సంవత్సరాలు ఉంటుందండి, అదే మీకు తింటానికి చిన్న ఉంది, అలాగే దేవుని ఏమైనా 20 సంవత్సరాలు ఉంటుందా, ఉండదు. మీరు అన్ని ఉన్నాయి అనిపించాలని దేవుని ఎదురని జారిపోతుంది కదా. ఈశ్వరుడు ఇష్టమే నీ ఇష్టంగా చేసుకో, ఈశ్వరుడు ఏది ప్రీతి అదే ప్రీతిగా చేసుకో, అలా చేసుకో. అంతేకాదు నువ్వు ఈ ఆత్మ కానిగానే మీ మనసు వాడుతుంటే మళ్ళీ మనం రాబోయే జన్మలో దాన్ని ఉపసంహరించాలి. దాన్ని ఉపసంహరిస్తేనే కానీ నీకు ఆత్మజ్ఞానం కలగాలి. ఇప్పుడు మనకి సినిమా చూడాలని తలంపు వచ్చేసింది అనుకోండి, మాట వస్తుంది ఆ తలంపును మనం ఏమి నిగ్రహించకుండా కంట్రోల్ చేయకుండా సినిమా డిలీట్ చేసాం అనుకోని మాట వస్తుంది. అంటే మనసును సాటిస్ఫై చేశాను, ఇప్పుడు మనసు నడి చేయడం ఇంకా తిరిగిపోతున్నది, దాన్ని సాటిస్ఫై చేసి ఉంటుంది తిరిగిపోతాం. కొంతమంది బంగారు పిచ్చుకోవచ్చు, 100 కోట్లు సంపాదించవచ్చు, 200 కోట్లు సంపాదించవచ్చు, మీరు ధనం వల్ల మోక్షాన్ని పొందలేరు. ధనం పెట్టి మోక్షాన్ని పొందలేరు. మీరు ధనం వల్ల మోక్షం రాదు, ధనం వల్ల భోగం వస్తుంది, ధనం వల్ల మోక్షం కాదు. ధనం మీ ఎంత భాగ్యం తెలియనప్పటికీ, మీరు ఎన్ని సంపద ఉన్నప్పటికీ, మాకు ఇంత ఐశ్వర్యం ఉంది, మాకు ఇంత సంపద ఉంది అని అనుకుంటే అనుకోవచ్చు మీరు, కానీ దానివల్ల మీకు మోక్షం రాదు, నాకు జ్ఞానం రాదు. ఏదో ఒక పని చేయటం వల్ల మోక్షం రాదు. ఎంత క్లియర్గా చెప్తున్నారో చూడండి. ఏదో ఒక భాగ్యంలో మీరు ఏదో పని చేశారనుకోండి, బాగా ఆనకట్టు కట్టించారనుకోండి, అనుకున్న మాట వస్తుంది, ఒక ఆనకట్టు కట్టించారనుకోండి, లేదు ఇంకో పనిలో మంచి పని చేశారనుకోండి, ఆ పని చేయటం వల్ల మీకు మోక్షం కాదు. ఇంటి డబ్బు ఉంటే కట్టించుకొని మంచిదే కాదంటున్నారు, దానివల్ల కూడా మీకు మోక్షం. అంటే భాషిందని ఏదో ఒక పని చేయటం వల్ల మోక్షం కాదు. అంటే మీ లోపల దాన్ని ఆ వస్తువు మీకు ఏమి ఉండాలి, భక్తి ఉండాలి, ప్రేమ ఉండాలి, ఆప్యాయత ఉండాలి, దాన్ని తెలుసుకోవాలని కాంక్ష ఉండాలి, దానికి తగినటువంటి ప్రయత్నం ఉండాలి, దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ ఉండాలి, ఆ వస్తువు ఎందు ఇష్టం ఉండాలి, ఆ వస్తువు ఎందు ఇష్టం ఉండాలి, దాని ఇష్టంగా ప్రేమగా దాన్ని తెలుసుకోవాలనేటువంటి కొంతమంది ప్రయత్నం చేస్తారు, కానీ అయిష్టంగా చేస్తారు. కొంతమంది ప్రయత్నం చేస్తారు, అయిష్టంగా చేస్తారు. కొంతమంది చూస్తారు, కానీ అయిష్టంగా చూస్తారు. కొంతమంది చేస్తారు, కానీ అయిష్టంగా చేస్తారు. అలా అయిష్టంగా ఏదో చేస్తున్నారండి, మనకి ఏదో చెప్పారండి, బాగోతున్నా అలా చెప్పారని చెప్పి నేను ఏదో దేవుని పూజించుకుని అలా కాదు. నువ్వు ఏ వస్తువుని అయితే పొందుగా ఉండకుంటున్నావో దీన్ని ఆ వస్తువు మీద నీకు పరమ ప్రీతి ఉండాలి, ఇష్టం ఉండాలి, ఇష్టం ఉండాలి, అది తప్పించి ఇంకో లోకం ఉండకూడదు. అది తప్పించి ఇంకో లోకం మీద ఉండకూడదు. అంటే దానికోసం నువ్వు జీవించాలి అవసరం అయితే, దానికోసం నువ్వు మరణించడానికి సిద్ధంగా ఉండాలి. ఆ వస్తువును ప్రేమించకుండా, ఆ వస్తువు ఎందుకు నీకు ఆప్యాయత లేకుండా, ఆ వస్తువు ఎందుకు భక్తి లేకుండా, ఆ వస్తువు ఎందుకు కాంక్ష లేకుండా అది నీకు తెలియబడదు. బా యాజమాన్య పనులు బాధ్యంగానే ఏదో డబ్బుందని ఏదో కొన్ని పనులు చేయటం వల్ల మంచి పనులు చేస్తే చేయి ఉద్దంట లేదు. అంత మాత్రం చేత ఆ వస్తువు తెలుస్తుందని ఆశించండి, ఊహించండి, కోటి జన్మించండి నీకు తెలియదు. దానికోసం అన్వేషించాలి, దానికోసం అన్వేషించాలి, దానికోసం వెతకాలి, దానికోసం ఆ వెతకాలి. ఆ వస్తువు నీకు ప్రేమ కలిగి ఉండాలి, కోసమా నుంచున్నా నడుస్తున్నా నీ జీవసం దాని మీద ఉండాలి. అంటే రామకృష్ణ పరమాత్మ చెప్పాడు, ఇప్పుడు అంటే పొలాలు వచ్చేసి అనుకోండి, పూర్వం చెరువు నీళ్లు బిందు ఆ చెరువులో నీళ్లు ముంచి బిందుతో ఎత్తి మీద పెట్టుకుని ఇంటికి తెచ్చుకునేవారు. ఇప్పుడంటే అమరాలకి పొలాలు వచ్చేసాయి, వాళ్ళు ఏం చేస్తారంటే దారిలో అది ఎత్తిన ఏముంటాయి, నేల బిందులు ఉంటాయి, దారిలో ఎవరైనా కనిపిస్తే మాట్లాడతారట, కానీ వాళ్ళ మనస్సు ఎక్కడ ఉంటుందట, ఆ నేల బిందు పడిపోకుండా చూసుకుంటూ ఉంటారు. అది ఎందుకంటే దారిలో ఎవరైనా మనం పలకరిస్తే మాట్లాడతారు, కానీ మనస్సు ఎక్కడ ఉంటుంది, ఆ బిందు మీద ఉంటుంది. అలాగే మీరు ఇంటికాడ పని చేసుకున్నా, ఆ సమాజానికి సంబంధించిన పని చేసినా, మీ మనస్సు దేవుడు అనేది కనుక ఉంటే మీకు దేవుడు తెలియబెడతాడు అన్నాడు రామకృష్ణుడు. పొందవలసింది ఆయనే, అంటే ఆయనే లక్ష్యం, పైన ఆయనే పెట్టుకోవాలి, లక్ష్యంగా కూడా ఆయనే పెట్టుకోవాలి. అలాగే తెలియబడతాడు, అలాగైతే ఆయన తెలియబడతాడు. కానీ కేవలం బాహ్యంగా మీరు తప్పుందని తప్ప పనులు చేసినంత మాత్రం భగవంతుడు తెలియబడాడు. మనకు వేదం చెబుతాడు మంచి పని చేయమని, చెడ్డ పని చేయొద్దని చెబుతాను. అంటే మంచి పని వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది, అంటే నువ్వు మంచి పనులు చేయటం వల్ల నీకు మోక్షం వచ్చేది, చిత్తశుద్ధి కలుగుతుంది. ఏం కలుగుతున్నాయి, ఆ చిత్తశుద్ధి లేకుండా నువ్వు సాధన చేయలేవు, చిత్తశుద్ధి లేకుండా నువ్వు సాధన చేయలేవు, చిత్తశుద్ధి లేకుండా మనసు మనస్సును భగవంతుడి మీద నిలబెట్టలేవు. అంటే నువ్వు మంచి పని చేస్తే ఆ మంచి పని ఏం చేస్తుంది, నీ మనస్సును బాగు చేస్తుంది. నీ మనస్సు బాగైన తర్వాత ఆ వస్తువుని తెలుసుకోవాలనే బుద్ధి నీకు కలుగుతుంది. అది రాధాకృష్ణుడు చెప్తాడు ఐ సెర్చ్ ఫర్ ట్రూత్. ఏం చెప్తాడంటే, స్త్రీకి భర్త ఎవరు శాంతి, స్త్రీకి కనుక సరైన శాంతి మీరితే నిజమైన అదే నిజమైన భర్త, పురుషుడికి నిజమైన శాంతి మీరితే అదే నిజమైన భార్య. స్త్రీకి భర్త ఎవరంటే శాంతి, ఆ శాంతి కుదిరితే ఆ భర్త నిజమైన భర్త శాంతి. పురుషుడికి భార్య ఎవరంటే నిజమైన శాంతి, ఆ శాంతి కుదిరితే అది భార్య, ఆ శాంతి కుదరరాడు. ఎందుకు అది ఎందుకు చెప్పాడంటే, నచ్చిన ఉద్యోగం దొరికిన వాళ్ళకంటే, నచ్చిన ఉద్యోగం దొరికిన వాళ్ళకంటే ఆ ఆధ్యాత్మిక శాంతిని సాధించడానికి ఏ భార్య అయితే భర్తకు సహకరిస్తాడో, ఆ శాంతిని సాధించడానికి ఏ భార్యకి అయితే భర్త సహకరిస్తున్నాడో వాళ్ళ అదృష్టవంతుడు అన్నాడు. నచ్చిన ఉద్యోగం దొరికిన వాళ్ళ అదృష్టవంతుడు కాదు, మీకు ఉండటానికి ఏదో ఒక నేడున్నంత మాత్రం చేయడం మీరు అదృష్టవంతుడు కాదు. మీ భర్త మీకు సహకరిస్తుంటే ఈ జ్ఞాన సముపార్జనలో వాళ్ళు అదృష్టవంతుడు, వాళ్ళెవరు వాళ్ళు అదృష్టవంతుడు. నేను చెప్పలేదు, రాధాకృష్ణ చెప్పాడు ఈ మాట మన సెర్చ్ ఫర్ ట్రూత్. అంటే శాంతి స్థానం, మోక్ష స్థానం ఇప్పుడు హృదయంగా ఉంది, దానికి ఎవరైతే మీకు సహకరిస్తున్నారో వాళ్ళు అదృష్టవంతుడు. మీకు మీతో వాళ్ళందరూ మీకు సహకరిస్తున్నారు అనుకో ఉండము అదృష్టవంతుడు. అంతేకాదు మీకు ధనవంత మాత్రం చేత, మీకు మంచి ఉద్యోగంత మాత్రం చేత మీరు అదృష్టవంతుడు చెప్పడం లేదు. ఆ శాశ్వత స్థితిని, ఆ ఆనంద స్థితిని అందుకో దానికి మీ ఇంట్లో వాళ్ళు మీకు సహకరిస్తాడంటే నువ్వు అదృష్టవంతుడు. మీకున్న చిన్న జాతులు నిజమైతే, మీకున్న అవకాశాలు కనుక నిజమైతే, నువ్వు వస్తువుని తెలుసుకోవడానికి నువ్వు ఆ ప్రయత్నం చేస్తూ ఉంటావు. అంటే నువ్వు బాగా చదువుకున్నావు అనుకో, నువ్వు బాగా చదువుకున్నావు అనుకో, కానీ ఆ బ్రహ్మను తెలుసుకోవడానికి నీ చదువు నీకు సహకరించకపోతే ఆ చదువు నిజమైన చదువు కాదంటున్నాడు. ఇంకా ఈ రోజు ఇప్పుడు ఉపయోగపడుతుంది, నెలలో దండలో వేయించుకోవడానికి నేను ఊరి ఇప్పటికీ ఉపయోగపడతా ఉంటుంది. కానీ అమ్మగారు అన్నారనుకోండి, మాట వసతి సమాజంలో చాలా గౌరవం ఉందనుకున్నారు అనుకున్న మాట వసతి, అది లోపల దుఃఖంతో కాలిపోతుంది అనుకోండి, అవి అశాంతితో కాలిపోతుంది అనుకోండి. ఈ అమ్మగారు అదృష్టవంతుడు, బాగా ఉన్నారు బాగా ఉన్నారు లోపల అందరూ అనుకుంటూ ఎందుకు ఏం కలిసి వస్తుంది పొడిపొడి మాట్లాడాలంటున్నారు ఆచార్య గారికి. ఓ మీరు రోగంతో బాధపడుతున్నారు అనుకుని కేశారు అందరూ అమ్మగారు ఆరోగ్యంగా ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారు, ఆ రోగం బాధపడ ఆ కడి వాళ్ళకి తెలుస్తుందని చెప్పుకున్నది ఏం తెలుస్తుందండి, ఆ క్యాన్సర్ బాగా అనుభవించడం తెలుస్తుంది కానీ పదివేలకేం తెలుస్తుందండి. ఈ అమ్మగారికి క్యాన్సర్ ఉందని పొందుగారికి ఈ అమ్మగారు ఆరోగ్యంగా ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారు కేశవంలో చెప్పుకోవడం మీరు గమన శాంతి వస్తుందండి, శాంతి రాదు. ఏం కాదు. అయ్యో బయట వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు, బయట వాళ్ళు గౌరవం కోసం బయట వాళ్ళు చెప్పుకోవడం, అధికారి ముఖ్యం నీకు కావాల్సింది. నీ విద్య నిజమైతే, నీ చదువు కనుక నిజమైతే, నీకున్న ఏపు నిజమైతే, ఆ వస్తువుని తెలుసుకోవడానికి తప్పనిసరిగా నువ్వు కృషి చేస్తావు, దాన్ని పొందుతావు. ప్రహ్లాదు అడిగారు, నువ్వు బాగా చదువుతున్నావా అని. ప్రహ్లాదు ఏమడిగారు, నువ్వు బాగా చదువుకుంటున్నావా అబ్బాయి అని అడిగారు. అది బోధాలు ఏమంటే, చదవాలి నువ్వు, చదువుకొని నువ్వు చదువులే నీ స్థితిని పొందటానికి చదవాలని. ప్రహ్లాదు ఏమన్నాడు, చదవాలట. ఏంటి ఎందుకు చదవాలి, చదువులేని స్థితిని పొందటానికి చదవాలన్నాడు ప్రహ్లాదు. చదవాలి కానీ ఎందుకు చదవాలని, ఉద్రయించడం కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం, పబ్లిసిటీ కోసం, ప్రాంతాల కోసం, ఈ పచ్చదాండ్రులు వెళ్ళిపోయి తాత్కాలిక గౌరవాల కోసం కథ చదవటం లేదు. చదవగలను, చదువుకోలేను, చదువుకోలేను, చదువులేని స్థితిని పెంచడానికి చదువుకోలేనన్నాడు ప్రహ్లాదు. అది నిజమైన చదువు. అదేంటని నేను మిగతా చదువులని పొట్టంతరి విధం ఆ చదువులు కూడా అంతేలేదు. మన పొట్టంతరి విధం ఆ చదువులు కూడా అంతే నిజం. ఎంత చదువుతాడైనా చదువుకు వచ్చేది కాదు ఆ పొట్ట, ఆ పొట్టమోసమే కదా. ఎంత ఎంత చదువు చదివినా చదువుకా ఏం చదువుతున్నాడు ఆ పొట్టకోసమే. అడు ఆ పొట్టకోసమే కదా. అయితే ఆ ప్రపంచమే ఆ చదువు కూడా అంటే చదువులేని స్థితిని పొందింపు చేసే చదువు నిజమైనా ఆ చదువు. అంటే మీ తెలివితేటలు నిజమైతే, మీ తెలివితేటలు నిజమైతే, మీ వినయం కనుక నిజమైతే, మీ అనకలు కనుక నిజమైతే, మీ ప్రవర్తన కనుక నిజమైతే, నువ్వు వస్తువు పొందటానికి నువ్వు తప్పనిసరిగా ప్రయత్నం చేస్తావు. నీ బుద్ధి దాని మీద వాడు ఎవరన్నా ఏమో ఏమో ఒక మీరు ఏదైనా ఒక మంచి పని చేశారనుకోండి, మంచి పని చేస్తే మీరు ఎవరైనా పొందుతారు, పొందితే మీరు లోపల పొందుతారు, లోపల మీరు పొందుతారు. ఆ పొందటం మానేయమంటున్నారు. ఆ పొందటం కనుక మీరు మానకపోతే ఏమవుతుందంటే మనసు బాహ్య ముఖానికి వెళ్ళిపోతూ ఉంటుంది, మనసు బాహ్య ముఖానికి వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే మీకు ఏ విషయాల మీద మీ సంతోషం కోసం బాహ్యంగా ఏ విషయాల మీద మీరు ప్రస్తుతం ఆధారపడమంటున్నారో వాటిని కొంచెం ఊరబెట్టమంటున్నారు ఆచార్య గారు. అంటే మీ సంతోషం ఏ సినిమాల మీద ఆధారపడిందనుకోండి మీ సంతోషం, ఆ పెరుగుదల మీద ఆధారపడింది అనుకోండి నీ సంతోషం, అలాగే చిన్న బాహ్యమైన వస్తువుల మీద మీకు ఆధారపడింది అనుకోండి, మీ మనస్సును ఉపసంహరించాలి, మీ మనస్సుని ఉపసంహరించాలి. లేకపోతే వచ్చి జన్మలో కూడా మీరు పుట్టిన 4 సంవత్సరం నుంచి 5 సంవత్సరం నుంచి మీరు టీవీ వెనిపెట్టుకుని ఉంటారు. ఈ జన్మలో మీరు సినిమాలు బాగా చూసేస్తున్నారనుకోండి, మీకు అర్థమవుతుందో సినిమా ఎవరు చూస్తున్నారు కళ్ళ ద్వారానే, మనస్సు చూస్తాను. ఈ శరీరం చచ్చిపోతుంది, ఈ శరీరం చచ్చిపోతుంది, చచ్చిపోయినప్పుడు చూసి ఎవరు మనసే కదా. అక్కడ బాగా అర్థం చేసుకుని నేను మన రాత్రి పడుకుంటున్నాం, పొద్దున్న లభిస్తాం, ఎక్కడ లభిస్తున్నాం, ఏ శరీరంలో లేకపోవడం లేదు, మన మనస్సులో లభిస్తున్నాం. అలాగే ఈ శరీరం చచ్చిపోతుంది, మళ్ళీ కొత్త శరీరంలో లభిస్తాం. ఆ కొత్త శరీరంలో కూడా ఎక్కడ లభిస్తున్నాం, ఆ కొత్త శరీరం మన మనస్సులో ఏ వాంఛలు ఉన్నాయో ఆ వాంఛలు నెరవేర్చుకోవడానికి ఆ శరీరాన్ని ఉపయోగించుకుంటున్నాం. అంటే ఆ మనసులోనే లభిస్తాం, లభిసింది మనసులోనే. కానీ ఈ శరీరంలో వచ్చు, కొత్త శరీరంలో వచ్చు, అంటే నీ మనసుకి అలవాటు అవుతున్నాయి. అవి కొత్త శరీరంలో మళ్ళీ అలవాట్లు ఆ ప్రారంభమవుతాయి. అంచేత అలవాట్లు నుంచి ఉపసంహరించుకో, ఆ విషయాలు నుంచి ఉపసంహరించుకో. మనస్సును అక్కడి నుంచి ఉపసంహరిస్తున్నాయి కానీ ఆత్మ అయిపోయి ఆకర్షించబడదు, అది బ్రహ్మం అయిపోయి ఆకర్షించబడదు. కొంతమందికి భాగ్యం ఉంటుంది, కొంతమంది భాగ్యం ఉంటుంది. భాగ్యం ఉన్నా కొంతమంది భోగం అనిపించదు. భాగ్యం ఉంది కదా, భోగం అనిపిస్తే కొత్త వర్షాలు వచ్చేస్తాయి. మరి మీ భాగ్యం జ్ఞాపకం పెట్టుకోండి, ఈ భాగ్యం ఉండగా శరీరం ఎలాగైనా చచ్చిపోతుంది. ఒకసారి శరీరం పెట్టుకుంటే భాగ్యం పోవచ్చు, కానీ ఆ భాగ్యం పోయిన ఆ భాగ్యం అయినప్పుడు దోషం అనిపిస్తారు కదా, అవి మరి రాబోయే జన్మకి వచ్చేస్తాయి. మీరు బిర్లా ఉన్నారనుకోండి, బిర్లా మన ఇండియాలోని ధనవంతుల్లో బిర్లా ఒకడు, వాడు కృష్ణ భక్తుడు. ఆయన అన్న మాట నాకు మాట్లాడాలని చచ్చిపోయినప్పుడు ఆ మాట్లాడిన జ్ఞాపకం వస్తుంటుంది. బిర్లా గారు చచ్చిపోయారనుకోండి లండన్లో, ఆయన అన్నాడు ఒక మాట, హే నెవర్ స్మోక్డ్ ఎ సిగరెట్ ఇన్ మై లైఫ్ అని. 80 సంవత్సరాలు అంటూ జీవించాడు, 82 సంవత్సరాలు. నా జీవితంలో ఇప్పుడు సిగరెట్ కాల్చలేదు అన్నాడు. సినిమా చూడడం సిగరెట్ కాల్చలేదు. అంటే వేలాది కోట్లు చేతులు ఉన్నాయి, వేలాది కోట్లు చేతులు ఉన్నాయి, కానీ సినిమా చూడడం సిగరెట్ కాల్చలేదు వాడు లేదు. మనకు కూడా సినిమాలు చూడలేదు కొంతమంది, చూడకూడదు అనకాల డబ్బులు లేక అయితే మన క్యూర పెట్టే సినిమా డబ్బులు ఉండాలి. కానీ ఐ నెవర్ స్మోక్డ్ ఎ సిగరెట్ ఇన్ మై లైఫ్ అంటే ఎంత మైండ్ కంట్రోల్ ఎంత ఉండాలో చూడండి, మనసు యొక్క నిగ్రహం ఎంత ఉండాలో చూడండి. ఈ దేహానికే మోక్షం. మోక్షం అంటే ఎవరికి? ఈ శవానిక మోక్షం. ఎవరైతే ఈ దేహం నాది ఈ దేహం నాదని ఎవరైతే అంటున్నారో వాడికి మోక్షం. అంతేకాని శవానికి మోక్షం కాదు అన్నాడు గర్రు. ఎవరైతే ఈ దేహం కాకుండా ఈ దేహం నాది ఈ దేహం నాది ఈ దేహం నాది ఎవరు అంటున్నాడో వాడికి మోక్షం కలగాలి. అంతేకాని దేహానికి కాదు మోక్షం. ఇది మోక్ష ఈ శవానిక, ఈ దేహానిక, ఈ మాంసానికి రక్తానికి ఎముకలిక మోక్షం. ఎవరైతే ఈ దేహం నాదని అనుకుంటున్నాడో, ఈ దేహం చచ్చిపోయినప్పుడు ఎవరైతే ఏడుస్తున్నాడో వాడికి రా మోక్షం, దేహానికి కాదు మోక్షం. మనకి దేహానికి చావేస్తే ఏడుస్తాం మనం. ఆ దేహానికి చావేస్తే మనకి దేహం లేకపోతే ఎవరైతే ఏడుస్తున్నాడో వాడికి మోక్షం. మోక్షం అంటే దేహానికి కాదు. అది మోక్షం ఎవరో, మోక్షం ఎవరికో మీకే తెలియట్లేదు. శవానికి కాదు మోక్షం. మోక్షం ఎవరికంటే ఈ దేహమనాలి, ఈ దేహమనాలి, ఈ దేహమనేది, ఈ దేహమనేది ఎవరైతే చెబుతున్నాడో ఈ లోపలంటే వాడికి మోక్షం. ఈ దేహానికి ఎక్కడైతే అక్కడ పెట్టినా పర్లేదు, నీ కాకలో ఉండన్నారు. అంటే మీ మైండ్ని ఫిక్స్ అంటే మనం ఈ గోడలోకి మేక ఎలా కొడతాము, ఈ గోడలోకి మేక ఎలా కొడతాము, అలాగే బ్రహ్మములో భగవంతుడు మీ మైండ్ని ఫిక్స్ చేసి ఉంచాలి. ఇప్పుడు మనం మీ మేకలు కొడతాం కదా గోడలో, అదే బ్రహ్మముడే భగవంతుడు మీ మైండ్ ఫిక్స్ అయిపోయి ఉండాలి. మేక కలుగుతుందో కలదు, అదే భగవాన్ ఏమన్నాడు, మీ మనసును ఆగమంటే ఆగటం లేదు, నా మనసును కలవడం అంటే కలవటం లేదు. భగవాన్ ఏమన్నాడు, మీ మనసును ఆగమంటే ఆగటం లేదు, నా మనసును కలవడం అంటే కదా. అంటే ఇది బ్రహ్మముడికి ఫిక్స్ అయిపోయింది. బ్రహ్మముడ ఫిక్స్ అయింది మీ మనసు కదా. అంటే మీ మైండ్ని ఆత్మ కాలుగానే ఎందుకు కాదు, ఆత్మ ఎందుకు ఫిక్స్ చేసుకోవచ్చు. మనం ఆత్మ కాలుగానే మైండ్ని ఫిక్స్ చేస్తున్నాం. మీకు ఆచార్య గారు ఏమన్నాడు, ఏదైతే చైతన్యమో ఏదైతే ఆత్మ దాని ఎందుకు మైండ్ని నన్ను ఫిక్స్ చేసి ఉంచాను. అది తదాకారం చెందుతుంది. కొంతమంది మంచి పనులు చేస్తారు, అది గౌరవం వస్తుందంటేనే మంచి పని చేస్తారు, కానీ గౌరవం రాదంటే మంచి పని అయినా చేయరు. అది కూడా దేవుడు చూస్తూ ఉంటారు. లేదా వాళ్ళు గౌరవం వస్తుందంటేనే చేస్తారు ఆ పని. అది గౌరవం, అది మంచి పని సరే గౌరవం రాదనుకుంటే వాళ్ళు అది చేయరు. అది కూడా దేవుడు నీ హృదయంలో ఉన్న సెంటర్లో ఏది ఉందో అదే పరమేశ్వరుడు చూస్తూ ఉంటాడు. భగవంతుడు ఏదైనా చూడటానికి కళ్ళు రక్కట్లేదు, పని చేయడానికి చేతి రక్కట్లేదు, నడవడానికి కాళ్ళు అక్కర్లేదు. దేవుడు ఎలా పని చేస్తున్నాడో అలా నువ్వు పని చేయి, దేవుడు వెళ్ళిపోతా ఉన్నారు అన్న మనుషుడు. దేవుడు ఎలా పని చేస్తున్నాడు నువ్వు అలా పని చేయి, దేవుడే వెళ్ళిపోతావు. అంటే దేవుడు వ్యక్తి భావం లేకుండా పని చేస్తున్నాడు, సైలెంట్గా పని చేస్తున్నాడు. నువ్వు కూడా సైలెంట్గా పని చేస్తే, వ్యక్తి భావం లేకుండా పని చేస్తే, కర్తృత్వం లేకుండా నువ్వు పని చేస్తే నువ్వు దేవుని చూస్తాం కాదు, నువ్వు దేవుడే వెళ్ళిపోతావు. దేవుడు కూడా పని చేస్తున్నాడు, దేవుడు ఆయన ఎలా పని చేస్తున్నాడు మనం కూడా అలా పని చెట్టు నేర్చుకుంటే మనం కూడా దేవుడు అయిపోతాం. ఇక్కడ చూస్తున్నాడు మంచి పనులు చేయొద్దని చెప్పడం లేదు నమ్ముడు. వాట్ గుడ్స్ నీడ్స్ టు ప్యూరిఫికేషన్ ఆఫ్ ది మైండ్, మీ మైండ్లో ఉన్నటువంటి దుమ్మంతా దురుకుతూ ఉంటాం. ఏది మంచి పనులు చేయడం చేయాలని మీ మైండ్లో దుమ్మంతా కారిపోతాం, దుమ్మంతా దురిపోతాం. అంటే ఇప్పుడు మనం చీపడి పెట్టి ఇల్లు ఏదో దురిపేస్తూ ఉంటాము. నువ్వు కనుక సక్రమ చేస్తూ ఉంటే మీ మైండ్లో దుమ్మంతా రాలిపోతా ఉంటుంది. కృష్ణుడు అన్నాడు అర్జునుడితోటి, నువ్వు నేను మాట్లాడుకున్న మాటలు ఇంటికాడ కూర్చుని, కొంతమంది ఇంటి ఇంటికాన్ని బయటకు రావడం ఇళ్ళలో ఉంటారు కొంతమంది ఎక్కువగా. ఒకవేళ ఇంటికాడ ఉంటే ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు ఊరేనా మాట్లాడుకున్న మాటలు ఇంటికాడ కూర్చుని ఈ మాటలు మాట్లాడుకుంటే వాళ్ళు జ్ఞానయుద్ధం నుంచి వేస్తున్నట్టే అన్నాడు. ఇప్పుడు ఊరేనా ఏదో కొన్ని మాటలు మాట్లాడుకున్నాం అర్జున, ఈ మాటలు ఇంటికాడ కూర్చుని వాళ్ళు చర్చించుకుంటాంటే, ఇంటికాడ వాళ్ళు కూర్చుని మననం చేసుకుంటాంటే ఈ మాటల అర్థం ఏంటి, ఈ మాటకున్న బరువు ఏంటి, ఈ మాటకున్న తాత్పర్యం ఏంటి అని వాళ్ళు మనసులో ప్రవేశపెట్టాలంటే వాళ్ళు కూడా జ్ఞానయుద్ధం చేస్తున్నట్టే అన్నాడు. మీ ఇంట్లో వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ భగవద్గీత తీసుకుని కృష్ణుడు అర్జునుడు ఏం మాట్లాడుకున్నారో ఆ మాట మీరు చెప్పుకున్నాను, మీరు కూడా జ్ఞాన యజ్ఞం చేస్తున్నట్టు కూడా మీ యజ్ఞం నిర్వర్తించినట్టు లెక్క. పైన ఇంకో లాభం ఉండదు, డబ్బు ఖర్చు లేదు. డబ్బు ఖర్చు అవ్వకర్లేకుండా మీకు యజ్ఞం పూర్తి అయిపోతుంది. నాకు ఏదైనా మంచి పనులు చేస్తుంటే మీ మనసు కొంచెం నిర్మలమవుతుంది, మీ మనసుకు చల్లదనం వస్తుంది. అంతవరకే కానీ ఆ మంచి పని ద్వారా మీరు జ్ఞానాన్ని ఆశించకండి, ఆశించిన రాజు. ఈయన గొడవ ఆయన గొడవ ఇంటి పెట్టలేదు, ఆయన గొడవ మటుకు ఇంటి పెట్టలేదు. ఒకవేళ మంచి పనులు చేయడం మనం చెబుతున్నాడు ఇక్కడ. ఇంతకుముందు మీరు ఎన్ని గొప్ప పనులు చేసినా కానీ మీకు జ్ఞానం రాదు, ఇప్పటికే ఊహింపుడికే పనికి వస్తున్నట్టున్నాడు. ఇక్కడ ఉన్నాయంటే మంచి పనులు చేయండి, మంచి పనులు చేయడం వల్ల మీ మనసు కొంచెం నిర్మలం అవుతుంది, ఇంద్రియాలు కూడా నిగ్రహం వస్తుంది, మంచి పనులు చేయడం వల్ల మీకు పుణ్యం వస్తుంది, అన్నీ బాగానే ఉంటాయి, సమాజంలో గౌరవం వస్తుంది, అన్నీ బాగానే ఉంటాయి. కానీ అంత మాత్రం చేయాలి, మీరు ఏదో మంచి పని చేయడం వల్ల మంచిగా మనసు మంచిగా మారుతుంది, మనసు మంచి మనసుకు చల్లదనం వస్తుంది, మనసులోని వేడి తగ్గుతుంది, మనసులోని
ఉద్రేకం తగ్గుతుంది. నువ్వు మంచి పని చేయటం వల్ల అంతవరకు రైట్, అది ఎంతవరకు అంటే అంతవరకు తీసుకోవాలి. కానీ నేను మంచి పని చేశాను కదా, గోడ కట్టించాను కదా, మనకి జ్ఞానం ఇంటికి రాదని ఆశించగలి రాదు 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 అంటున్నాడు. అంటే వచ్చేది చెప్తున్నాడు, రాంది కూడా చెప్పేస్తున్నాడు. అంటే దూరం కాదు, అంటే మనం కరెక్ట్ అండర్స్టాండ్. అంటే మనం ఈ పని చేస్తే దీని ప్లస్ పాయింట్స్ ఏంటి, దీని మైనస్ పాయింట్స్ ఏంటి. ఈ పని చేస్తాము, దీని వల్ల వచ్చిన నష్టం ఏంటి, దీని వచ్చి దీని వల్ల వచ్చి లాభం ఏంటి అని అది చెప్పేస్తున్నాడు ఆచార్య గారు. ఇది చెప్పేస్తున్నాడు, దాని వల్ల వచ్చే వస్తుంది. మీకు మనస్సు సమస్య, మీ మనస్సు చల్లబడుతుంది, మీ మనస్సు చల్లబడుతుంది. కొంత నిగ్రహం మనకి మంచి పనులు నిగ్రహించడానికి సహకరిస్తాయి. మనసు మంచి పనులు చేసేవాడికి మనస్సు యొక్క విజృంభణ, మనస్సు యొక్క వ్యాధం కూడా ఆగుతుంది, మనసు యొక్క వ్యాధం కూడా ఆగుతుంది. అది మంచిదే. మీ మనసు మీ మనసు కండిషన్లో ఉంటుంది మంచి పనులు చేయటం వల్ల. మంచి పనులు చేయడం వల్ల నీకు పుణ్యం వస్తుంది కానీ అంత మాత్రం చేయదు, జ్ఞానం కూడా వచ్చేస్తుంది, మోక్షం కూడా వచ్చేస్తుంది. ఆశించుకో. జ్ఞాన పిపాసం వాళ్ళు ఎలా ఉంటారంటే మీకు రహస్యం కూడా చెప్తున్నాను. యేసుక్రీస్తు ఉన్న టైంలో యేసుక్రీస్తు అంటే కొంతమంది పురోహితులకి, కొంతమంది గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు చూస్తూ ఉండేది కాదు. ఎవరంటేనే యేసుక్రీస్తు అంటే అప్పుడు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి మంత్రులు కూడా కొంతమందికి ఇష్టం ఉండేది కదా యేసుక్రీస్తు అంటే. అదే పురోహితులు అంటారు చూడండి, పూజలు చేస్తారు, యజ్ఞాలు పూజలు చేస్తారు, వాళ్ళకి ఇష్టం ఉండేది కాదు. ఆయన టైంలో మాట చెప్తున్నారు. కొంతమందికి ఆయన చెప్పే మాటలు అంటే ఇష్టం ఉంది, కొంతమంది ఆయన చెప్పే మాటలు ఇష్టం. అందరి ఎదురుగా వెళ్ళి ఆయన దగ్గర నేర్చుకుంటే మన పద మన ఉద్యోగం తీసేస్తారు, మన కాలేజీలో వెళ్ళి మాస్టర్ చేసుకున్నాయి మంత్రి గారు మాత్రం ఉద్యోగం తీసేస్తారు లోపల భయం ఉండేది. మీరు బాగా అర్థం చేసుకునే ఇక్కడ ఆ యేసుక్రీస్తుంటే ఇష్టం ఉంది. ఈ ఫ్యూచర్ వాళ్ళకి మనం వెళ్ళి డైరెక్ట్గా యేసుక్రీస్తు దగ్గర కూర్చుంటే మన ఉద్యోగం కాబట్టి తీసేస్తారని దాన్ని మనం బతుకుతున్నాం. లోపల ఇష్టం ఉండేది, డైరెక్ట్ వెళ్ళి ఆయన దగ్గర కూర్చోడానికి దయచేసి ఆయన దగ్గరికి వెళ్తే మన ఉద్యోగం తీసేస్తారని. కానీ కొంతమంది జ్ఞాన తృష్టి ఉన్నవాళ్ళు, ఆ బాగా జ్ఞానాన్ని సంపాదించాలనుకున్నారు, రాత్రి 12 గంటలకి ఇలా దగ్గర కూర్చున్నారు పాప పదవైతే ఉద్యోగం పోతున్నామని భయ్యా పదవైతే. అంటే జ్ఞాన తృష్ణ అసలు జ్ఞానం ఎందుకు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆ జ్ఞానం బట్టి అపేక్ష ఉండాలి. కానీ అసలు అపేక్ష అంటే లోపల ఉంటే ఏ రకంగా సంపాదించవచ్చు. రాత్రి 12 గంటలకి వెళ్ళి స్వామి ఏమనుకోకుండా ఈ టైంలో మీరు రాకూడదు కానీ మీ ఏదో గవర్నమెంట్ మీద ఆధారపడి బతుకుతున్నాను అంటే మీ దగ్గర మనం నేర్చుకోవడం రాత్రి 1 గంటకి వెళ్ళి ఆయన క్షమించమని ఈ టైంలో మీ దగ్గరికి మేము రాకూడదు అని చెప్పి ఆయన చూసి ఆయన మొక్క తగ్గ మాటలు విన్నప్పుడు ఎవరు ఏం లేదు తల్లి చెప్పినట్టు మరి మోడీ గారి ముందుకు వచ్చి పక్కనే ఉంది. అంటే మీకు ప్రశ్న రాత్రి 1 గంటకి నిద్ర చెడు పోలీసులు చేసేవాళ్ళు, కాలేజీలో పోలీసులు చేసేవాళ్ళు అంటే ఎలబడేసిన అడిగిన పగలితే భయం, పగలితే ఆ భయం రాత్రి ఆ ఏసీ ఎవరికి వెళ్ళి దొంగసాటిగా ముందుకు నేర్చుకున్నారు. అంటే ఈ మాట మీరు సరదాగా చదువుకోలేదు, అసలు కాన్సెంట్ ఉంటే ఏదో రకంగా భగవంతుడు దారి చూపిస్తారు. అంటే ఎందుకు చెప్తున్నారంటే ఈ విషయం, అసలు మన జ్ఞానం సంపాదించాలన్న కాన్సెంట్ ఉంటే ఈ ఉపాయం కూడా కనిపిస్తుంది. ఉతికేస్తున్నారని వచ్చింది ఆచార్య గారు. ఏం చేస్తున్నారు, ఈ బట్టని చాటలను చూచారు చూడండి, ఈ రాళ్ళ మీద బట్టను చూచారు చూడండి, అలా పట్టుకుని మనం ఉతికేస్తున్నారు ఇక్కడ. ఈ చాటలు ఏముంది అయితే బట్టను వాళ్ళు ఉతికేస్తూ ఉంటారండి. బట్ట మీద కోపం కాదు, బట్ట తెల్లగా రావాలి. అందుకని బట్టను చించేద్దామని కాదు, బట్ట మీద కోపం కాదు, ఆ బట్ట తెల్లగా రావడం కోసం బట్టను బాగేస్తున్నారు. అలాగే మనం బాగు చేయడం కోసం బట్టని మనం బాగేస్తున్నారు. అందుకని మనం దెబ్బలు పట్టడం కావాలి, మనం తెల్లగా రావడం కోసం, ఇంటికి రావడం కోసం, తెల్లగా రావడం కోసం. ది రియలైజేషన్ ఆఫ్ ట్రూత్ ఈ బ్రాట్ హెడ్ బౌట్ బై డిస్క్రిమినేషన్. మీకు ఆ సత్య సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం అనేది మీకు జ్ఞానం వల్ల, మీ వివేకం వల్ల, మీ తెలివి వల్ల కలుగుతున్న దాన్ని మీ ఎలాంటి లక్షలాది 10 లక్షలు 20 లక్షలు 10 కోట్లు 20 కోట్లు మీరేదో సత్కార్యాలు చేసినంత మాత్రం చేయాలి. ఒక మంచి పని కాదు, 2 మంచి పనులు కాదు, 3 మంచి పనులు కాదు, 10 లక్షల మంచి పనులు మీరు చేసే ఉన్నప్పుడు అంత మాత్రం చేత మీకు చెయ్యి వద్దంటుంది. అంత మాత్రం చేత మీకు జ్ఞానం కాదు. ఓన్లీ బై డిస్క్రిమినేషన్, ఓన్లీ బై డిస్క్రిమినేషన్, ఏది ఆత్మ ఏది అనాత్మ, ఏది ఏది సత్యం ఏది అసత్యం అనే వివేకం మీకు లేకపోతే, వైరాగ్యం మీకు కనుక లేదా వివేకం లేకపోతే, ఆ తెలివి లేకపోతే, ఆ సూక్ష్మ బుద్ధి మీకు లేకపోతే, ఆ జ్ఞానం లేకపోతే, నువ్వు కొత్తది మంచి పనులు చేసినా నీకు జ్ఞానం కలగదు కలగదు కలగదు. ఆచార్య ఆచార్య మీరు బంగారం బంగారం అంటున్నారు, మనసును బంగారం చేసుకోమంటున్నారు ఆచార్య గారు. ఏ బంగారం? భౌతిక బంగారం కాదు, అది బంగారం 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 అంటున్నారు. బంగారం అంటే మన మనసును బంగారం చేసుకోమంట. మన ఇంట్లో బంగారం ఉండటం వల్ల తెలియని మోక్షం, మనసును బంగారం చేసుకుంటే అది మోక్షం వస్తుంది. అంటే ఆ వస్తువు నీకు ఎప్పుడైతే తెలిసిందో, ఆ వస్తువు నీకు ఎప్పుడైతే తెలిసిందో అది భయం ఆగిపోతుంది, భయం ఆగిపోతుంది, ద్వైత బుద్ధి నశిస్తుంది, ద్వైత బుద్ధి నశిస్తుంది, మరణాలు ఆగిపోతాయి, జన్మాలు ఆగిపోతాయి, దుఃఖాలు ఆగిపోతాయి, కాన్ఫ్లిక్ట్స్ ఆగిపోతాయి, స్ట్రగుల్స్ అన్ని కూడా నువ్వు ఆగిపోతాయి. అప్పుడు నువ్వు ఎందుకొచ్చేస్తావు రేలకి చేరుకుంటావు, శాంతి కుటీరానికి వెళ్ళిపోతావు. ఏం కుటీరం? శాంతి కుటీరానికి వెళ్ళిపోతావు. మీరందరూ ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతే ఎవరు పంపకలిగిపోతారు? మీరందరూ వెనక్కి వెళ్తే ఎక్కడికి వెళ్ళిపోతారు? మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు? మీ పంపకం మీరు వెళ్ళిపోతారు. ఆ జ్ఞానం కలిగితే మీ నిజమైన పంపక వెళ్ళిపోతారు అంటున్నారు ఆచార్యులు వారు. మీ నిజమైనది మోక్షమే, మీ నిజమైన పంపేది మోక్షం. మీకు జ్ఞానం మీరు అందరూ వెనక్కి వెళ్ళిపోతే ఎవరు పంపక వెళ్ళిపోతారు? కానీ మీకు ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో మీ నిజమైన ఇంటికి వెళ్ళిపోతారు. మీ నిజమైన ఇల్లు మోక్షం, అక్కడ వెళ్తే ఇంటికి తిరిగి రావక్కడే. ఎక్కడికి వెళ్ళిన తర్వాత మనకు తిరిగి రావాల్సిన పని లేదు. మన నిజమైన ఇల్లు ఇవన్నీ అబద్ధం, అబద్ధం ఇల్లు. మన దేహాలు ఎంత నిజము, మన శవాలు ఎంత నిజము, ఆ ఇల్లు కూడా అంతేనే. ఓ మనసా, ఓ మనసా, నీ సంప్రదానికి నీ ఇంటికి నువ్వు వెళ్ళిపో అంటున్నారు ఆచార్యులు వారు ఇక్కడ. ఓ మనసా, నువ్వు నీ ఇంటికి వెళ్ళిపో, నీ ఇంటికి నువ్వు వెళ్ళిపో. అదాని ఇల్లేని మనసుకి నివలింది మోక్షమే, మన మనస్సుకి నివలింది మోక్షమే. అంటే నీ ఇల్లు మోక్షమే, నీ ఇంటికి వెళ్ళిపోతే అక్కడ బుద్ధిగా ఉండొచ్చు, ఇంకా వాంగ్ని తిరగవలసిన పని లేదు. నీ ఇంటికి నువ్వు వెళ్ళిపో, నీ ఇంటికి నువ్వు వెళ్ళిపో. ఆ ఇల్లేని మోక్షం, అది నిర్వాణ స్థితి, అది స్వర్గరాజ్యం. అక్కడికి వెళ్ళిపో, నీ ఇంటికి నువ్వు వెళ్ళిపో. నీ ఇంటికి నువ్వు వెళ్ళినంతకాలం అక్కడ మీరు చూపుతాను ఉండాలి. చూశారేమో రామేశ్వరం ఎక్కడ కూర్చోండి చూపుతాం. ఊరు చూడక ఊరు జరిగదో వెళ్ళము నేను జరిగిన అనగా నీ జుట్టు చూస్తున్నావు అది ఆచరణ. నీ ఇలా పంపడంతో ఓడంతో తిరుగుతూ ఉంటున్నావు. ఎప్పటి వరకు నేను నీ శక్తి చూపించే వరకు, నీ స్థానం చూపించే వరకు, ఆ మోక్షస్థితి ఎలా ఉంటుందో మనం చూపించే వరకు ఇలా పంపడంతో ఓళ్ళంతో తిరుగుతూ ఉంటాం అరుణాచలేశ్వరుడు అన్నాడు అన్న మహర్షి గారు. నీ ప్రకాశం మాకు చూపించాలి, నీ కాంతి నువ్వు చూపించాలి. నీ ప్రకాశం నువ్వు మాకు చూపిస్తే, నీ వైద్యం మాకు చూపిస్తే మేము అందులో లైవ్ అయిపోతాం. అప్పటి వరకు ఈ భూమి నువ్వు తిరగడం తప్పదు. అంటే ఒక శవాన్ని విడిచిపెట్టి ఇంకో శవాలో తిరగడం ఈ పంపలమ్మకంటే, పంపంటే శరీరం, పంపంటే శరీరం అంటే భూమిని తిరగడం అంటే పంపలమ్మక తిరగడం తప్పదు. ఒక శరీరంలో కొంతకాలం మళ్ళీ చచ్చిపోతుంది, మళ్ళీ ఇంకో శరీరంలో సిద్ధం వచ్చాం, మళ్ళీ చుట్టాలు మారిపోతూ ఉంటారు, స్నేహితులు మారిపోతూ ఉంటాయి, ఫ్రెండ్షిప్లు మారిపోతూ ఉంటాయి, అన్నీ మారిపోతూ ఉంటాయి, పరిసరాలు మారిపోతూ ఉంటాయి. కానీ ఈ శుభ్రవాడు ఈ మనసు మటుకు మారదు, వాడే సిద్ధమవుతాడు కొత్త శరీరంలో కూడా. ఒక మాట మీరు జ్ఞాపకించుకోండి, మీ సినిమా అంటే బాగా ఇష్టం అనుకోండి అనుకోని మాట వచ్చింది, మీ శరీరం చచ్చిపోయింది అనుకోండి, మళ్ళీ కొత్త శరీరం వచ్చి రేపు పాత శరీరం అంటే కొత్త శరీరం వచ్చి రేపు ఆ సినిమా చూసి అలవాటు పోవాలి. సబ్జెక్ట్ మీరు అర్థం చేసుకోండి. ఆ కొత్త శరీరంలో ఇక్కడ అలవాటు అలవాటు వచ్చి అలవాటు వచ్చేది కదా తిరిగిపోతా ఉంటుంది. ఒక మాట చెప్తాను, రాబోయే జన్మనమే పన్ను అవ్వలేదు మీకు చెప్తాను. అంటే మన సుఖం కోసం, మన శాంతి కోసం, మన ఆనందం కోసం ఎంతకాలం అయితే మన మనస్సు మీద, మన దేహం మీద, మన ఇంద్రియాల మీద, లోకం మీద ఎంతకాలం అయితే ఆధారపడ్డాం అంతకాలం జన్మలు వస్తాయి. రాబోయే జన్మలు ఉన్నాయో ఉపనిషత్తులు చదవక్కర్లేదు దీనికి. మన సుఖం కోసం, మన శాంతి కోసం, మన ఆనందం కోసం, మన మనసు మీద, మన దేహం మీద, ఇంద్రియాల మీద, మన కళ్ళ కనిపిస్తున్నటువంటి ఈ లోకం మీద ఎంతకాలం అయితే మనం ఆధారపడ్డాము అంతకాలం కూడా జన్మలు వస్తూనే ఉంటాయి. రాబోయే విషయాల గురించి ఆత్రుతుంది, జరిగిపోయిన విషయాల గురించి ఇబ్బంది ఉంది. రాబోయే విషయాల గురించి ఆచరించి పెట్టుకోవద్దు. ఏం జరుగుతుంది, ఏం జరుగుతుందని ఆచరించి పెట్టుకోవద్దు. జరిగిపోయిన విషయాల గురించి ఇబ్బంది వద్దు. జరిగిపోయిన విషయాల గురించి ఇబ్బంది వద్దు. రాబోయే విషయాల గురించి ఆచరించవద్దు. వర్తమాన కాలం చేతులు ఉన్న కాలంలో ఉపయోగించుకోండి, జ్ఞానాన్ని సంపాదించుకోండి. ఇది ఇక్కడ ఆచార్య వారు చెప్పి జరిగిపోయిన సంఘటన గురించి ఇబ్బంది పెట్టుకోవద్దు. రాబోయే సంఘటన గురించి ఊహించకూడదు, ఆచరించబడద్దు, యాంగ్ చేయటవద్దు.
చేతిలో ఉన్న కాలాన్ని ఉపయోగించుకోండి. ఒక మాట చెప్పాలంటే భగవంతుడి మీద భారం వేసి జీవించటం నేర్చుకోండి. నా మనసు ఇప్పుడు స్థలపడిపోవాలనుకోండి. ఎవరైతే భగవంతుడి మీద భారం వేసి జీవించడం నేర్చుకున్నాడో వాడి మనసు వెంటనే అప్పటికప్పుడు నిప్పు మీద నీళ్ళు వేస్తే ఎలా అవుతుందో, నిప్పు మీద నీళ్ళు వేసిన వెంటనే ఎలా చల్లారిపోతున్నాను ఇప్పుడు. అదే ఎవరైతే భగవంతుడి మీద భారం వేసి జీవించడం నేర్చుకున్నాడో వాడి మనస్సు చల్లారిపోతుంది ఇప్పుడే ఇక్కడే. అంటే వాడి మనస్సు అణిగిపోతుంది, లోయలో కూరుకుపోతుంది. ఇప్పుడు మీరు సాధన కొంత టైం తీసుకుంటారు. మీకు జ్ఞానం మీకు గంటలనే 2 గంటలు 3 గంటలు అలా రాదు. ఇంకా అర్థమవుతుంది, క్షణంలో మీకు మీరు కూర్చుని మీరు ఎలా కూర్చున్నారో లేచినప్పుడు వచ్చేస్తుంది. అంటే ముహూర్తం జ్ఞానం వచ్చే టైం కొన్ని క్షణంలో వచ్చేస్తుంది. అంటే సాధన చేయడానికి టైం పడుతుంది, కానీ జ్ఞానం వచ్చేటప్పుడు ఆ జ్ఞానం వచ్చేటప్పుడు గంట 2 గంటలు ఎలా పట్టదు, ఒక క్షణంలో వచ్చేస్తుంది. అంటే ఉదయంలో ఉన్నారు కదా పరమేశ్వరుడు, సడన్ గా రీయలేదు. రెడీగా ఉన్నాడు కదా, కొత్తగా ఎక్కడి నుంచో రావట్లేదు, రెడీగా ఉన్నాడు కదా. ఎప్పుడైతే మనం మా యొక్క ప్రభావం, మా యొక్క ప్రభావానికి ఎప్పుడైతే మనం లోను కాము, ఆ మా యొక్క ప్రభావానికి ఎప్పుడైతే మనం లోను కాము, వెంటనే లోపల ఈశ్వరుడు వ్యక్తమైపోతాడు. అంటే మాయ భగవంతుడి చేతిలో ఉంది. మాయ ఎవరి చేతిలో ఉంది? భగవంతుడి చేతిలో. భగవంతుడు నాశనం ఇస్తే మనకు మాయ దారిస్తుంది. శివుడు యొక్క మాట చెప్పు ముగిస్తున్నాను. చైతన్యం కానిదాని ఎందు, భగవంతుడు కానిదాని ఎందు మనం మమకారం పెంచుకుంటాం అనుకోండి, అనుకున్న మాట వేసి మళ్ళీ ఏదో కొన్ని జన్మలు ఇస్తాం మమకారాన్ని ఉపసంహరించుకుంటేనే కానీ జ్ఞానం కలదు. ఈ కంట్రోలర్ని హృదయంలో ఉన్నాడు, చైతన్య హృదయంలో ఉన్నాడు, వాడిని కలిపి నువ్వు శరణ వేడుకుంటే వాడు మీరు ఉన్న లోపాల నుంచి, మీరు ఉన్న పాపాల నుంచి, మీరు ఉన్న బలహీనత నుంచి నిన్ను విడుదల చేశాయన స్వరూపాన్ని చూస్తాడు.
శాంతి శాంతి శాంతి.